మనం ఎంతవరకు మారగలమో అంతవరకు సహనంతో ప్రేమభావంతో మన హృదయాన్ని మన మనస్సుని ఈ మనస్సు అనే సమస్యని పరిష్కరించుకోవాలని మనసులో మార్పు తెచ్చుకోవాలని చాలా డీటెయిల్డ్గా కేవీకరాజు గారు మనకు వివరించారు. ఈ మార్పు అనే సంఘటన కేవీకరాజు గారు చెబుతుంటే వివేకానంద జీవితంలో ఒక చిన్న సంఘటన నాకు గుర్తొచ్చింది. ఆయన పరివ్రాజకుడిగా ఉండగా మన భారతదేశ పరిస్థితిని చూడటానికి దేశానికి ప్రాక్టికల్గా మనం చేయగలిగింది ఏమిటి, భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని పరిశీలించడం కోసం దేశం అంతా కాలినడక మీద తిరిగాడు. అప్పుడు ఋషికేశ్లో ఒక సన్యాసి, మీరా సన్యాసే, ఇంకొక సన్యాసి కనిపించాడు ఋషికేశ్లో. ఈయన చాలా తేజస్సుగా ఉంటాడు వివేకానంద. ఈయన ఇంకో సన్యాసిని చూశాడు. ఆ సన్యాసి స్వామీజీ కంటే ఎప్పుడు తేజస్సుగా ఉన్నాడు. వివేకానంద చెప్తాడు, నేను ఋషికేశ్లో ఆ స్వామిని చూసినప్పుడు ఆయన పాదాలకు నమస్కారం చేయాలనిపించింది నాకు చూడదాని అన్న. ఆ స్వామి యొక్క బయోగ్రఫీ లైఫ్ కొంత తెలుసుకోవాలని సరసరంగా అబ్జర్వేషన్ వల్ల కూడా నాలెడ్జ్ వస్తుంది. కేవలం పుస్తకం చదవడంగా కాదు, పరిసరాలను సమాజాన్ని అబ్జర్వ్ చేయటం వల్ల కూడా దానివల్ల కూడా నాలెడ్జ్ వస్తుంది. అబ్జర్వేషన్ వల్ల కూడా ఆయన గురించి స్టడీ చేస్తూ కొంత లైఫ్ కి సంబంధించిన విషయాలు అడిగాడు వివేకానంద. ఆ స్వామీజీ ఏమన్నారంటే, ఏమన్నా పహవారి బాబా చరిత్రని ఎప్పుడైనా చదివారా అని వివేకానందని అడిగాడు స్వామి. పహవారి బాబా చరిత్ర చదవకపోవటం చదివాను, చదవటం మాత్రమే కాదు ఆయన చూచాను అన్నాడు వివేకానంద. అయితే పహవారి బాబా చరిత్ర మీరు చదివానంటున్నారు కదా, ఆ చరిత్రలో ఒక దొంగవాడి కథ ఉంది, ఆ దొంగవాడి కథ మీరు చదివారా? చదవకపోయటం ఏంటి, ఆయన ఆశ్రమంలో ఒకరోజు ఒక దొంగవాడు వచ్చాడని దొంగతనం చేసి అలవాటు పొంది ఇతను పహవారి బాబా ఆశ్రమానికి కూడా అతను వచ్చాడు. ఈ పహవారి బాబా ఆశ్రమంలో వస్తువులు దొంగలించి తీసుకెళ్తున్నాడు. ఇది చూశాడు పహవారి బాబా. ఈయన ఎప్పుడైతే చూచాడో అతను పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు పహవారి బాబా ఏమన్నా అంటే, నువ్వు అలా పరిగెత్తకు, బహుశా నీ అవసరాన్ని బట్టి వస్తువులు దొంగలిస్తున్నానని, నువ్వు నారాయణ స్వరూపుడు, నీ వస్తువులు తీసుకో, ఇంటికి పట్టుకెళ్ళ ఉపయోగించుకోయి అని పహవారి బాబా ఏమి రియాక్ట్ అవ్వకుండా జీవితంలో తొందరగా మనకి రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అవ్వటం వల్ల రియాలిటీకి దూరం అవుతాం. ఎక్కువగా లైఫ్లో మనకి డే టు డే లైఫ్ అంతా చూస్తే రియాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. సర్వసాధారణంగా ఏంటంటే ఒక స్ట్రాంగ్ మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీక్ మైండ్ మీద ఉంటుంది. ఎక్కడైనా సరే, అది ఏ బ్రాంచ్లో అయినా సరే, ఒక స్ట్రాంగ్ మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీక్ మైండ్ మీద పనిచేస్తుంటుంది. దొంగతనం చేస్తున్నప్పటికీ అది పదహారు బాబా కలెక్టర్ చూస్తున్నప్పటికీ ఏమి జరగనట్టుగా ఎంతో ప్రేమగా మాట్లాడాడు, లేదా వస్తువును తీసుకెళ్లి మీరు వాడుకోండి అని ఎప్పుడైతే చెప్పాడు పదహారు బాబా, అతనిలో ఎంతో మార్పు కలిగింది. నేను ఈ చరిత్ర అంతా చదివానని వివేకానంద స్వామి చెప్పాడు. మీరు చదివారే చూశారు ఆ దొంగ గురించి, ఆ దొంగను నేనే, ఆ దొంగ ఎవరనుకుంటున్నారు, ఆ దొంగతనం చూసింది నేనే. అతను ఆ రోజు మొదలు దొంగతనాలు చేయటం మానేసి ఒక పెద్ద సెయింట్గా, వివేకానంద కూడా ఆశ్చర్యం కలిగేటువంటి సెయింట్గా, ఒక సేజ్గా అతను మారాడు. ఎందుచేత వచ్చింది అతని మార్పు? ఒక మహాత్ముడి యొక్క సాంగత్యం వల్ల, ఒక ప్యూరిఫైడ్ సోల్ యొక్క సాంగత్యం వల్ల అతనికి మార్పు వచ్చింది. అంచేది మన పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే, సత్పురుషుల యొక్క సహవాసం విడిచిపెట్టద్దని, అది చాలా ముఖ్యం లైఫ్. అది కూడా కాలంలో ఒక భాగం. ఇవాళ గీత జయంతి కాబట్టి ఏదో ఒక శ్లోకం, రెండు శ్లోకాలను ఎక్కడ చేసుకున్నాం. గీత ఉపదేశ గ్రంథం, దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. స్పిరిచువల్ సైన్స్ గురించి ఒకే మాటలో చెప్పుకోవాలంటే ట్రూత్ ని ప్రాక్టీస్ చేయడం అంతకంటే ఏమిటి. ట్రూత్ ని ప్రాక్టీస్ చేస్తే ట్రూత్ మనకు అనుభవంలోకి వస్తుంది. ట్రూత్ ని ప్రాక్టీస్ చేయకుండా మటుకది అనుభవంలోకి అన్నడం రాదు. ఇది ఇమిటేషన్ వల్ల వచ్చేది కాదు. ఇవాళ మన కేవీకరాజు గారు గొప్ప అడ్మినిస్ట్రేటరే, పెద్ద పారిశ్రామిక వ్యవస్థ. నేను చూశాను కేవీకరాజు గారిని. అయితే చూసినంత మాత్రం చేసి నేను అడ్మినిస్ట్రేటర్ అవుతాను, లేకపోతే పెద్ద పారిశ్రామిక వ్యవస్థ అయిపోతాను? చూస్తేనే అయిపోగలను. దానికి తగినటువంటి ఎఫర్ట్, దానికి తగినటువంటి నాలెడ్జ్, నాకు అవకాశాలు ఇవన్నీ రావాలి. అదేవిధంగా ఎవరో ఒక రామకృష్ణ పరమహంసను, ఒక యాజ్ఞవల్క్యుడును, ఒక రమణ మహర్షిని మనం చూసినంత మాత్రం చేత అలా అవ్వలేదు. దానికి ఎంతో కృషి కావాలి. ఈ రోజున మీరందరూ ఈ గీత జయంతి మహోత్సవం మనకు ఎంతో శ్రద్ధగా ఇచ్చేశారు, సంతోషం. మీకందరికీ నా హృదయపూర్వక నమస్సులు తెలియపరుస్తూ నేను సబ్జెక్టులో ప్రవేశిస్తున్నాను. అర్జునుడు ఇక్కడ చిన్న ప్రశ్న వేశాడు, మనిషికి చెడ్డ చేయాలని ఎవరికి ఉండదు, చెడ్డ చేయకూడదు అనుకున్నవాడు కూడా చెడ్డ చేస్తున్నాడు, కారణం ఏమిటని. దానికి భగవంతు ఐదారు శ్లోకాలు ఖర్చు పెట్టి దానికి రెప్పల ఇచ్చారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మ విద్యేనమిహ వైరీణం కామయేష క్రోధయేష రజోగుణసముద్భవ. ఒకటి కామం, రెండు క్రోధం, ఈ రజోగుణం నుంచి పుడుతున్నాయి. ఈ మహాశని కామం ఎక్కినదంటే ఈ మహాశని అట, దీనికి అభివృద్ధి పడలేదు. అంటే ఎంత వేసినా తినేస్తా ఉంటుంది. ఎంత శని అంటే ఈ ప్రపంచంలో ఉన్న వస్తు సంపద అంతా కలిసినప్పటికీ ఒక మనిషి యొక్క డిజైర్ ని సాటిస్ఫై చేయలేదు కదా. అంత చిన్నటి భగవంతుడు ఎంత బ్యూటిఫుల్ గా చెబుతున్నాడో చూడండి. నువ్వు అడిగా చూసావు కృష్ణ, పాపం చెయ్యకూడదన్నప్పటికీ మనిషి పాపం చేస్తున్నాడు, చెడు చేయకూడదన్నప్పటికీ మనిషి చెడు చేస్తున్నాడు. దానికి కారణం ఏంటి? ఇది కామం, ఇది క్రోధం, ఈ రెండు ఉండటం వల్ల మనిషి పాపం చెయ్యకూడదని తెలుసున్నప్పటికీ పాపము బలాత్కారంగా తనకి ఇష్టం లేకపోయినా కంపల్షన్ వల్ల చేస్తున్నాడు. కామయేష క్రోధయేష, కామం అంటే కోరిక, తృష్ణ డిజైర్, రెండు క్రోధం యాంగర్. పైకి రెండుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది ఒకటే. కామం వేరు కాదు, క్రోధం వేరు కాదు. సబ్జెక్ట్ ఎంతవరకు ముందు అండర్స్టాండ్ అవ్వాలి. సబ్జెక్ట్ అండర్స్టాండ్ అవ్వకుండా ఎవరు ఆచరించలేదు. ఇప్పుడు మనకు అండర్స్టాండ్ అయ్యకుంది, ఆటది సబ్జెక్ట్ మనకు తెలిసే వరకు మనం ఆచరించాలి ఆచరించాలి అనేటువంటి ఆవేదన, ఒక ఆస్పిరేషన్, ఒక ఇన్స్పిరేషన్, ఒక ఇంక్లూషన్ మన హృదయంలో నుంచి పుట్టుకొస్తుంది. ఏదో మన సబ్జెక్ట్ అర్థమయ్యింది రోజు, సబ్జెక్ట్ అర్థం కలిగినటువంటి మన బ్రెయిన్ అంతా ఫారెస్ట్ కింద ఉంటుంది. వీటే భగవంతుడు ఏం చెప్పాడు, రాగ ద్వేష ఇవన్నీ వేరు కాదు. ఇది మాత్రం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. రాగ ద్వేషాలన్నా కామ క్రోధాలన్నా ఒకటే. రాగం ఉన్న చోట కామం ఉంటుంది, ద్వేషం ఉన్న చోట క్రోధం ఉంటుంది. ద్వేషం ఉన్న మనిషి, అసూయ ఉన్న మనిషి, వాడి బాడీ మైండ్ కూడా బర్న్ అయిపోతుంది. అర్జునుడికి అనేక మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అందులో స్ట్రెస్ చేసి భగవంతుని మరీ మరీ స్ట్రెస్ చేసి నొక్కి నొక్కి చెప్పింది ఏమిటంటే, ఓ అర్జున నీకు నేను ఎందుకు చెబుతున్నాను చెప్పమంటావా? నువ్వు అనసూయుడు, అసూయ అనే గుణం ఎలా ఉంటుందో నీకు తెలియదు. నువ్వు అనసూయుడు అంటే నీకు ఈ సబ్జెక్ట్ టీచ్ చేయడానికి నేను ఎన్నుకున్నాను. అసూయ వల్ల నాకేమి కలిసి రాదు, ఏమీ కలిసి రాదు. అంటే ఏమొస్తుంది, రాగం ఉన్న చోట కామం ఉంటుంది, ద్వేషం ఉన్న చోట కోపం వస్తుంది, రెండో ఒకటి. ఈ డిజైర్, మనకు ఒక డిజైర్ ఉందో ఆ డిజైర్ ను మనకు నెరవేరకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో అడ్డుపడి వాళ్ళని మనకు కోపం. ఆ డిజైరే లేదనుకోండి, అది కామమే లేదనుకోండి, కోపం వచ్చే ప్రశ్న లేదు. కామము క్రోధము ఈ రెండు రజోగుణముల నుంచి పుట్టినవి. రజోగుణముల నుంచి పుట్టినవి అని చెబుతున్నాడు. ఈ రెండు ఉన్న వాళ్ళకి రజోగుణం పెరుగుతాం. గౌతమ బుద్ధుడు మాట చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఏ దేశం వెళ్ళి ఏమి చూసినా, ఏమున్నాయి రాగద్వేషాలు తప్పించి ప్రకృతిలో లైక్స్ అండ్ డిజలైక్స్. ఈ సువిశాలమైనటువంటి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి చూసినా ఏముంది ఈ లోకంలో, ఏముంది ఈ లోకంలో రాగద్వేషాలు తప్పించి అంటారు. అంటే ఇదే చెబుతున్నాడు ఇక్కడ భగవంతుడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ రజోగుణంలోంచి పుట్టినది, అయితే రజోగుణంలోంచి బయటపడాలి మనం, విడుదల పొందాలి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవన్నీ కూడా ప్రకృతి. ఈ ప్రకృతి గుణంలోంచి విడుదల పొందాలి. ఈ ప్రకృతి గుణాలు ఎక్కడో బయట లేవు, మనలోనే ఉన్నాయి. ఆ గుణాల్లోంచి మనం విడుదల పొందాలి. కృతని ఎక్కడ ఉండి మన హృదయంలోనూ ప్రకాశిస్తుంది. భగవంతుడు అందరి హృదయంలోనూ నేను ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నానని మనకి 18 అధ్యాయంలో స్పష్టంగా చెబుతాడు భగవంతుడు. అయితే ఏమండి, ఆత్మరూపంలో ఆయన ప్రకాశిస్తున్నప్పుడు మరి నాకు ఎందుకు తెలియటం లేదు? అంటే నీకు తెలియటం లేదు కాబట్టి భగవంతుడు చెప్పిన స్టేట్మెంట్ అబద్ధం. అంటే నా చేతికి అందటం లేదు కాబట్టి, నా బ్రెయిన్కి అందటం లేదు కాబట్టి భగవంతుడు చెప్పిన మాట అబద్ధం కాదు. నా బ్రెయిన్కి అందం విషయాలని అబద్ధాలని అనుకోకూడదు. కామము క్రోధము ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్నాయి కాబట్టి ఈ రెండు గుణాల వల్ల తన హృదయంలో ఉన్న సత్యం వాడికి తెలియటం లేదు. ముందు ఏదైనా మైండ్ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఇది ఆధ్యాత్మిక సైన్స్ అవనండి, ఇది భౌతికమైన సైన్స్ అవనండి. మైండ్ శ్రూడ్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, అది కాన్సన్ట్రేటెడ్గా ఏకాగ్రంగా ఉండాలి. డిస్కవర్ చేయాలంటే మీ మైండ్లో క్లారిటీ ఉండాలి. ఈ కామక్రోధాలు ఏం చేస్తున్నాయి, మన మైండ్లో క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. మైండ్ మైండ్ అంటే ఏంటనుకుంటున్నారు, ఈ కామక్రోధాలే మైండ్. అంతా ఉన్నది ఒకటే, అది ఆత్మనే భగవంతుడు చెబుతా అంటే మన అనుభవంలో అది లేదు. కానీ మనకు అది అనుభవం లేదు, మన అందరం వేరు వేరుగా కనిపిస్తున్నాం. ఇంత ఇలా ఎందుకు కనిపిస్తున్నాయంటే, ఈ డిజైర్స్ వేరు, నా డిజైర్స్ వేరు, ఈ డిజైర్స్ యొక్క కలిక ఒక ఇండివిజువల్ అవుతున్నాడు. అంతకంటే ఈ డిజైర్స్ తీసేసిన ఇండివిజువల్కి అసలు వ్యక్తిత్వం లేదు, అస్తిత్వం లేదు. నా టెండెన్సీస్ తీసుకో పక్కన పెడితే, నీ టెండెన్సీని తీసుకో పక్కన పెడితే ఉన్నది ఆత్మ ఒకటే, అసలు వ్యక్తి అయిన వాడు లేదు. కానీ మనం సిగరెట్లే మానలేని పరిస్థితుల్లో, బిల్లీలు మానలేని పరిస్థితుల్లో, చుట్టాలు మానలేని పరిస్థితుల్లో మనం ఉంటే కామక్రోధాలు ఎక్కడ విడిచిపెట్టగలమండి? కామక్రోధాలంటే చాలా దూరం ఇది. కామక్రోధాలు అంటే దూరం వెళ్ళిపోక్కర్లేదు. మామూలు బీడీ విడిచిపెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కామక్రోధాలను ఎట్లా డెవలప్ చేయగలం? పూర్తి మృదయంలో ప్రకాశిస్తున్నది, దాన్ని అన్వేషించి నీ అంతటి నువ్వు తెలుసుకో. దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష, ఆపుకోలేనటువంటి కాంక్ష నీ హృదయంలోంచి రావాలంటే ఈ రెండు వదులు, వదులు. నువ్వు కామక్రోధాలను వదులు. పూర్తి అక్కడే ఉంది. ఈ రెండు విడిచిపెట్టు. ఉన్నదేదో ఉన్నట్టుగా కనిపిస్తుంది, అది ఎప్పుడు ఉంది, అది ఎటర్నల్ అని చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. అది చిన్న చిన్న విషయాలు మనం విడిచిపెట్టలేనప్పుడు ఎక్కడ కామం, ఎక్కడ క్రోధం, అయితే పెద్ద పెద్ద విషయాలు ఎక్కడ విడిచిపెట్టలేము. అంచేత ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడు అంటే దాన్ని ప్రాక్టీస్ చేయమంటున్నాడు. నువ్వు చేయగలవు, ప్రాక్టీస్ చెయ్యి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్ర, ఈ రజోగుణంలోంచి పుట్టింది కాబట్టి తత్వగుణాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఆశ్రయించండి. అంటే మాట నిర్మలంగా ఉండాలి, తలంపు నిర్మలంగా ఉండాలి, ఆచరణ నిర్మలంగా ఉండాలి, జీవితంలో ఆడంబరం ఉండకూడదు. నిరాడంబరంగా, నిరహంకారిగా ఎవడైతే జీవిస్తాడో వాడు మటుకే కామక్రోధాలను విడిచిపెట్టగలడు. ఏమని కామక్రోధాలు ఎలా ఉంటాయి మాకు చూపిస్తారా? ఎలా ఉంటాయండి కామక్రోధాలు? కోపాన్ని ఎప్పుడైనా చూశారా మీరు? ఏమండి, నీ కోపం వస్తే నేను చూడొచ్చు, నా కోపం వస్తే మీరు చూడొచ్చు, కానీ కోపం అంటే తలంపే. తలంపు లేకుండా ఎవరికైనా కామం వచ్చిందండి? కాట లేకుండా ఎవరికైనా కోపం వచ్చిందా? కాట లేకుండా ఎవరికైనా అసూయ వచ్చిందా? కాటే అంటే తలంపు లేకుండా కామం లేదు, తలంపు లేకుండా కోపం లేదు, తలంపు లేకుండా అసూయ లేదు. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. అప్పుడన్నా రమ్మస్వామి హుయ్య అమ్మాయి అవాడేవాడు. నేను నేనంటున్నావు చూసావు, ఈ కోపం వచ్చినా నేనుకు వస్తున్నాయి, అసూయ వచ్చినా ఆ నేనుకు వస్తుంది. ఆ నేను ఎవడు? హుయ్య అమ్మాయి. ఆ నేను ఎవడో తెలుసుకో. నువ్వు ఆ దొంగవాణ్ణి తెలుసుకోవాల్సింది. వాడు ఫాల్స్ అయ్యి ఇప్పుడు మనకి అన్నింటికంటే ప్రథమ పీఠం, ప్రధానమైన పీఠం ఈ నేనుకే ఇస్తాం. సత్యం చుట్టూ మనం తిరగటం లేదు, అహంకారం చుట్టూరు తిరుగుతాం. నా అహంకారం నేను సాటిస్ఫై చేయడం కోసం నేను జీవిస్తున్నాను. ప్రతి మనిషి కూడా తన అహంకారాన్ని తను సాటిస్ఫై చేసుకోవడం కోసం జీవిస్తాను. మనిషి యొక్క కేంద్రం పూర్తి కాదు, మనిషి యొక్క కేంద్రం అహంకారమే కూర్చుంది. అందుకే ప్రపంచంలో ఈరోజు ఇంత దుఃఖం కలిగిస్తాం. ఈ రోజున మతాల పేరు మీద, కులాల పేరు మీద ఎంత హింస జరుగుతుంది సమాజంలో. హుయ్యమైన ప్రశ్నకి మానవుడు ఎందుకు రావటం లేదు? శాంతి కావాలని ప్రతివాడు చెబుతారు. సమాజంలో శాంతి కావాలి. నా హృదయంలో శాంతి లేదు, అలాగే ఎవరి హృదయంలోనూ శాంతి లేదు, సమాజంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? నా హృదయంలో శాంతి ఉంటే, అందరి హృదయాల్లో శాంతి ఉంటే అది సమాజంలోకి వస్తుంది. ఇది భగవద్గీత. భగవద్గీత అంటే అది ఏమిటో మీరు అనుకోవద్దు. ఇది జస్ట్ మిర్రర్ లాంటిది. ఇప్పుడు నా ముఖం మీద మసి ఉందనుకోండి, మసి ఉంటే నేను అర్థం చూసుకుంటే ఆ మసి ఉందని తెలుస్తాను. అలాగే ఈ స్క్రిప్చర్ను కూడా, ఈ పుస్తకాన్ని కూడా మీరు మిర్రర్ లాగా ఉపయోగించుకోవాలి. అర్థంలో మన ముఖం చూసుకుని అందులో మసి ఉంటే మన ముఖంలో మసి ఉంటే ఆ మసిని ఎలా తిరిగి చేసుకుంటున్నాం? అలాగే ఏవైతే లోపాలని భగవంతుడు చెప్పాడో ఆ లోపాలు మనలో ఉంటే అవి తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? నా కామక్రోధాలను ఎలిమినేట్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేసి మానేసి మీలో అవి ఉంటే మిమ్మల్ని విమర్శించడం ప్రారంభిస్తున్నాం. అది ఏసు చెప్పాడు. ఏమని చెప్పాడంటే తన కంటిలోని దూరాన్ని మానవుడు చూసుకోలేకపోతున్నాడు, ఎదటవాడు కంటిలో నలుసుని చూస్తున్నాడు. మానవుడు చేసే ప్రయత్నం కదా, తన కంటిలో ఉన్న దూరాన్ని వాడు తీసుకోలేకపోతున్నాడు, జరిగితే వాడు కంటిలో నలుసును చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నా లోపాన్ని నేను తెలుసుకోవటం మానేసి మీ లోపాలని నేను జీవితం పొడిగినా చూస్తుంటే దానివల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మొత్తం లైఫ్ అంతా వేస్ట్, లైఫ్ స్పాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. నా జీవితం అంతా ఖర్చు పెట్టి మీరే ఈ లోపాలను నేను తెలుసుకుంటానుకుంటే దానివల్ల నాకు కలిసి వచ్చింది. నా లోపాలను నేను తెలుసుకుంటే, నేను నన్ను నేను ప్యూరిఫై చేసుకుంటే ఆ ఎక్స్టెంట్ వరకు నేను మీకు హెల్ప్ చేయగలను. నన్ను నేను పీడిత చేసుకోలేననుకోండి, ఇలా ఒత్తి మాటలు చెబుతాననుకోండి, మీకు మీకేం సహాయం చేయలేదు. నేను ఎంతవరకు శాంతిగా ఉండగలిగాను, నేను ఎంతవరకు పవిత్రుడిగా ఉండగలిగాను, ఆ మేరకు సొసైటీకి నేను బాగు చేసినట్టే, సొసైటీకి నేను హెల్ప్ చేసినట్టే. రమణ స్వామి మాట చెప్పారు, ఎదట వాళ్ళకి ఇచ్చే వస్తువులు నీకు నీవే ఇచ్చుకుంటున్నావు అన్న సంగతి నీకు తెలిస్తే ఎనివాడు ఎవడున్నాడు ఈ లోకం? ఆ విషయం అర్థమైతే, నీ హృదయంలో నేను ఉన్నానని భగవంతుడు చెబుతుంటే మనం ఇతర లోకాల్లోనూ లేకపోతే గుళ్ళోను లేకపోతే ఇంకో చోట ఇంకో చోట పెట్టిస్తున్నాం. అడ్రస్ కరెక్ట్గా ఇచ్చాడే. అది కదండి, ఒక రాంగ్ మ్యాన్ అనేది రైట్ మ్యాన్ అనుకుంటాం అనుకో మనం. తప్పు మనదే, మన బ్రెయిన్ది తప్పు. ఒక రాంగ్ మ్యాన్ ఎవడైనా రైట్ మ్యాన్ అనుకుంటాం అనుకో మనం. ఎవరు తప్పు? నా తప్పు. నేను అనుకున్నాను కదా, వాడు చెప్పలేదు నేను రైట్ మ్యాన్. మనం ఆత్మను తెలుసుకోవడం నేర్చుకోలేదు, కానీ ఆత్మని వెతకటం నేర్చుకోలేదు, కానీ కామకోవడం నేర్చుకోవడం. లైఫ్కి ఒక గమ్యం అనేది ఉంది, ఆ గమ్యాన్ని మనం సాధించాలి, ఆత్మని దర్శించాలి, మనం ఈ భూమి మీదకి వచ్చిన పని అదే అని విషయం మనం నేర్చుకోవాలి. మనకు అక్కర్లేని అన్ని నేర్చుకున్నాం, మనం మైండ్కి ఆందోళన తీసుకొచ్చే విషయాలన్నీ నేర్చుకున్నాం, మనకి ఏది అవసరమో, ఏది నిత్యమో, ఏది ప్రధానమో అది నేర్చుకోవాలి. భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నానని చెబుతాంటే ఆ హృదయంలోకి మైండ్ ఎవడైనా చెప్పగలుగుతున్నాడండి? నేను అందరి హృదయాల్లోనే ప్రకాశిస్తున్నానని చెబుతాంటే ఎవడో మనస్సు హృదయం వైపుకి తిరుగుతాడు, అంతర్ముఖం చేయగలుగుతున్నాడే మనిషి. ఎంతేది బాకీ వస్తువుల యొక్క చింతనే కానీ మనకి హృదయంలో ఉన్న పరమాత్మ గురించి ఎప్పుడైనా చింతిస్తున్నాను, మనం చేసే ప్రయాణం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? నేను హృదయంలో ఉన్నాను, దానికి చావు లేదు, దానికి పుట్టుకు లేదు, దాని పంచిపోతాలు ఏమి చేయలేదు, మీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు, ఆత్మ ఒకటే అని చెబుతున్నాడు, ఉన్నది ఒకటే అని చెబుతున్నాడు. ఏ మతం చెప్పినదే, ఏ టీచర్ చెప్పినదే, ఉన్నది ఒకటే వస్తుంది. నిజమనేది ఒకటిగా ఉంటుందా, లేదా రెండుగా ఉంటుందా, మూడుగా ఉంటుందా, పదిగా ఉంటుందా? నిజమనేది ఒకటిగానే ఉంటుంది. క్రైస్తవ మతం చెప్పినా, హిందూ మతం చెప్పినా, లేదా మహమ్మదీ మతం చెప్పినా ఆ నిజాన్ని తెలుసుకోమని. ఒక మతానికి ఒక నిజం లేదు, ఈ నిజాలు లేవు. పూర్తి జోన్ అదే జోన్, ఏ మతం చెప్పినా అక్కడ చేరుకోవాల్సింది. అక్కడికి చేరుకునే వరకు మనకి శాంతి లేదు, అక్కడికి చేరుకునే వరకు మనకు మోక్షం లేదు, అక్కడికి చేరుకునే వరకు ఈ ప్రకృతి నుంచి విడుదల లేదు. అది ఉన్నది ఒకటే వస్తువు, అది అందరి హృదయంలోనూ ప్రకాశిస్తుంది. అందరి శరీరాలు ఒకటే, అందరి శరీరాలు పరిగణిస్తూ తయారనే ఉన్న వస్తువు ఆత్మ ఒకటే ఉంటున్నాడు. మరి స్ట్రగుల్ ఎక్కడి నుంచి వచ్చింది సమాజంలో? ఒక మనిషికి ఇంకో మనిషికి పడదు, ఒక కులానికి ఇంకో కులానికి పడదు, ఒక దేశానికి ఇంకో దేశానికి పడదు. ఇది ఎక్కడొచ్చింది ఈ స్ట్రగుల్ అంతా? ఇదంతా అహంకారంలో ఉంటుంది. ఈ అహంకారం అంటే ఆత్మ కాదు, ఇది ఎలిమెంట్ కాదు. ఈ ఫైవ్ ఎలిమెంట్లలో ఎలిమెంట్ కాదు అహంకారం అనేది. ఇప్పుడు ఆత్మ రియల్ సెల్ఫ్ అంటే రియల్ సెల్ఫ్ కాదు. ఇది మధ్యలో పుట్టుకొస్తాను కామక్రోధాల వల్ల, ఈ డిజైర్స్ వల్ల మధ్యని అహంకారం పుట్టుకొచ్చి సమాజంలో ఎంతో అశాంతికి కారణమవుతాం. నా శరీరం పంచిభూతాలతో తయారైంది, నీ శరీరము పంచిభూతాలతో తయారైంది. చావు అంటే ఏం లేదు, పంచిభూతాలు ఇదిపోవటం, అగ్ని అగ్ని, నీరు నీరులో కలిసిపోవటం చావు. రమణ మహర్షి గారు మాట చెప్పారు, టు సీ రాంగ్ ఇన్ ఎనదర్ ఇస్ వన్స్ ఓన్ రాంగ్. మీలో ఏదైనా దోషం నాకు కనిపిస్తుంటే దానికి సంబంధించిన దోషం ఎంతో కొంత నాలో ఉంటేనే కానీ మీలో నాకు కనపడదు అన్నారు. మహాశని మహాపాత్మ చెడ్డ ఎందుకు చేస్తున్నాడంటే ఈ కామనే చేయిస్తాడు. అంటే ఎవరైతే డిజైర్లెస్ స్టేట్ సాధించాడో, డిజైర్లెస్ స్టేట్ ని ఎవరైతే ఇష్యూ చేశాడో వాడికి మాత్రమే సత్యం దర్శనం ఇస్తున్నాడు. నేను చాలా బాగా సాధన చేస్తున్నాను అనుకోవచ్చు, కాదని నేను ఎంతవరకు చేస్తున్నానో సర్టిఫికెట్ భగవంతుడు ఇవ్వాలి. నా అంతకు నేను అనుకోకూడదు, నా హృదయంలో సాక్షిగా ఉన్న భగవంతుడు నాకు సర్టిఫికెట్ ఇవ్వాలి. నీ ఎంతవరకు నేను ప్రాక్టీస్ చేస్తానో చూస్తాను, నీ ఎంతవరకు సాధన చేస్తున్నావు, నీ ఎంతవరకు ఎవాల్వ్ అవుతున్నావు, ఎంతవరకు నీ మైండ్ ప్యూరిఫై అవుతుంది అనేది భగవంతుడు నీ హృదయంలో ఉండి సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు. దాన్ని బట్టి నీకు హయ్యర్ బట్ట వస్తుంది. ప్రాక్టీస్ని బట్టి స్ట్రెంగ్త్ వస్తుంది, కానీ డిజైర్ని బట్టి మనకి స్ట్రెంగ్త్ రాదు. శత్రువు ఎక్కడో లేదయ్యా, నీ శత్రువు నీ లోపలే ఉన్నాడు. అయితే అది గడ్డాలు మీసాలు లేవు, వాడికి రంగు లేదు, నీ లోపలే ఉన్నాడు. వాడు వైరి, శాశ్వతమైన వైరి, జీవితకాలం నీకు శత్రువు వాడు. అది బయట లేడు, నీకంటే అన్నిండా లేడు, నీ లోపల ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కామరూపంలో ఉన్నాడు. వాడి వైరి నీకు, వైరి నీకు శత్రువు అంటున్నాడు. భగవంతుడు చెప్పేదానికి మన అనుభవానికి సంబంధం లేదు. ఒకటి నీలో ఉన్న కామే నీకు శత్రువు అని భగవంతుడు చెబుతాడు. అయితే మన అనుభవం ఎలా ఉంది? నా కామం నాకు మిత్రుడు, నా కోరిక నాకు మిత్రుడు, నీ కామం నీకు మిత్రుడు, నీ కోరిక నీ మిత్రుడు. మన అనుభవం ఎలా ఉంది? భగవంతుడు చెప్పింది ఎలా ఉంది? అది లాయర్ గారు చెప్పాలి మనకి. ఇది వైరణం, ఇది తెలుసుకో. నీలో ఉన్న కామమే నీకు శత్రువు అన్న సంగతి నువ్వు తెలుసుకో. నీకు ఇంతకుముందు తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలుసుకో, నేర్చుకో అంటారు. మనలో ఉన్న సత్యాన్ని, మనలో ఉన్న ఆత్మ మనకు తెలియకుండా ఈ కామం మూట పెట్టేసి ఇప్పుడు మనం చేయవలసింది సాధనల పేరు మీద, ప్రార్థనల పేరు మీద, ఈ గీత యజ్ఞాల పేరు మీద మూత మనం బయటకు తీసి అంతకంటే మనం చేసి వస్తువు అక్కడే ఉండి పైన మూత పక్క తీసి పెట్టాలి. అయితే ఆ కామనే మూతను తీయటాన్ని మనం ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేయటం లేదు. ఎందుకే చేయటం లేదు? మనకు అసలు శత్రువు అనే సంగతి కూడా మనకు తెలియటం లేదు. ఎవరు మనం మిత్రుడు అనుకుంటున్నాం, మిత్రుడు అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. భగవంతుడు ఏమంటున్నాడంటే అది నీకు శత్రువు. భగవంతుడి శత్రువు అరుగు దారం చెప్పడం, ఇప్పుడు క్యాష్ దారం చెబుతారు. సుఖం ఎలా ఉంటుందో, శాంతి ఎలా ఉంటుందో, మోక్షం ఎలా ఉంటుందో, నేను ఈ జీవితకాలంలో ఆఫ్టర్ డెత్ కాదు, ఇప్పుడు ఈ బాడీలో ఉండగా నేను ఎలా ప్రయత్నం చేసి సాధించాలి అని ఎవరికైతే ఆవేదన, ఎవరైతే సత్యాన్ని అన్వేషించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకుంటేనే కానీ ప్రకృతి నుంచి విడుదల లేదు అంటే నన్ను నేను తెలుసుకోవటం అంటే సత్యాన్ని తెలుసుకోవటమే అని ఎవరికైతే సత్యాన్ని వేసిన ప్రారంభించాడో వాడికి మాటికి ఏ కామం శత్రుకుని కనిపిస్తుంది. వాడే కామాన్ని రిమూవ్ చేసుకోవడం ప్రయత్నించాలి. నిజాన్ని తెలుసుకోవాలనుకున్న వాడు కామాన్ని తెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మూర్ఖుడు ఎందుకు ప్రయత్నించాడు? మూర్ఖుడు ఎందుకు ప్రయత్నించాడు? మూర్ఖుడు తనకది స్నేహితుడు అనుకుంటున్నాడు కాముని, తనకి స్నేహితులు అనుకుంటున్నారు కాబట్టి మూర్ఖుడికి దాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడో వాడు మాత్రమే కర్మాన్ని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే నిప్పుని పొగ ఏ విధంగా అయితే ఆవరించుండు, అర్ధాన్ని ఏ విధంగా అయితే మురికి ఆవరించుండు, తల్లి గర్భంలో ఉన్న శిశువుని ఆ గర్భంలో మాలి ఏదైతే ఆవరించుంటుందో అదేవిధంగా మనిషి హృదయంలో ఉన్న సత్యాన్ని కామం ఆవరించిందని మూడు ఉదాహరణతో ఇక్కడ చెప్పాడు. మూడు ఉదాహరణ ఖర్చు పెట్టాడు మనకు అర్థం అవ్వడం కోసం. మానవ జన్మ యొక్క గమ్యం ఏమిటంటే ఏ మానవుడైతే కష్టపడి తన మనస్సును తాను అంతర్ముఖం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేడు అది వదిలేసి మిగతా ఎన్ని సాధించినప్పటికీ ఒకటి లేని సున్నలు, ఒకటి లేని సున్నలకు ఎలాగైతే విలువ ఉండదు అది అని సౌందర్యం అంటే మన హృదయంలో ఉంది. సౌందర్యం నీ హృదయంలో ఉంది, స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉంది, మోక్షం నీ హృదయంలోనే ఉంది. అయితే హృదయంలో ఉన్న సుఖం నిజమైన సుఖం, ఆ నిజమైన శాంతి నీకు అనుభవంలోకి రావాలంటే కామక్రోధాలు నిన్ను ముట్టుకోకుండా చూసుకో అంటున్నారు. ఎవరినైతే కామక్రోధాలు వచ్చి ముట్టుకుంటున్నాయో, ఎవరినైతే టచ్ చేస్తున్నాయో వాడికి శాంతి గురించి కాంతి గురించి వాడికి తెలుసు. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే ఇప్పుడు ఏ విధంగా అయితే పొగ కన్వేసి ఉంటుందో అదేవిధంగా ఈ కామం మనిషి యొక్క స్వరూపాన్ని కన్వేసి ఉంది. ఆవరించుకుంటుంది, గట్టిగా గాలేసింది అనుకోండి, గట్టిగా గాలిస్తే పొగ తట్టుకుంటే మనకు నిప్పు నిప్పుగా కనిపిస్తుంది, దానికి పెద్ద కష్టం అక్కర్లేదు. అదేవిధంగా కొంతమంది సాధకులు కొద్ది ఎఫర్ట్తో సత్యాన్ని తెలుసుకుంటారు. పూర్వజన్మలో వాడు గట్టిగా సాధన చేసుకుంటే ఈ జన్మలో వాడికి ఉదాహరణ చెప్పారు రమణ మహర్షి గారు. ఏం చెప్పారు, మీరు ఎప్పుడు యోగాభ్యాసం చేశారని రమణ మహర్షిని ఒకసారి అడిగారు. నాకు నిజోగం ఇచ్చిన యోగాభ్యాసం చేశారంటారు. కాపారంలో ఉన్న మనిషిని మీరు కాపారం ఎప్పుడు వెళ్తారంటే అది కాపారంలో నేను వెళ్తాడా, ఉద్యోగం ఉన్నాడు యోగాభ్యాసం చేయాలి. నాకు ఎప్పుడు ఉద్యోగం లేదు, సెపరేషన్ ఎప్పుడు లేదే, నాకు సెపరేషన్ లేని వాడికి యోగాభ్యాసం ఏంటంటారు. అయితే భక్తి ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు, నాడు విభక్తి ఉన్నవాడికి భక్తి కావాలంటే నాకు ఎప్పుడు అసలు విభక్తి లేదా, విభక్తి ఉన్నవాడికి భక్తి అవసరం నాకు ఎప్పుడు విభక్తి లేదే, వియోగం ఉన్నవాడికి యోగం అవసరం నాకు ఎప్పుడు వియోగం లేదు. సాధన ఈ జన్మలోనండి పూర్వజన్మలోనే మన సాధన కనుక చేసి ఉంటే సడన్ గా సూర్యుడు ఉదయించినట్టు హృదయంలో ఉన్న సత్యం మనకు గోచరం సడన్ గా గోచరిస్తుంది. అంతకీ ఇవాళ కొంత రేపు కొంత ఈ మామూలుగా ఆదివారం కొంత సోమవారం కొంత అలా కాదు. ఎప్పుడైతే గ్రౌండ్ ప్రిపేర్ అయిందో మన మైండ్కి మెచ్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో సడన్ గా ఫ్లాష్ లాగా ఆ సత్యం మన అనుభవంలోకి వస్తుంది, సడన్ గా వస్తుంది. ఆ ముహూర్తాన్ని ఈశ్వరుడు ఎన్నుకుంటాడు. ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే, ఏ పని అయినా సరే సక్సెస్ అవ్వాలంటే మూడు చెప్పాడు భగవంతు, ప్రయత్నం కాలపరిపక్వం ఈశ్వర కటాక్షం, ఈ మూడు కలిసిస్తే నువ్వు తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. అచీవ్మెంట్ ఏం లేదండి, ట్రూత్ని తెలుసుకోవడం అచీవ్మెంట్, దానికి మించిన అచీవ్మెంట్ అసలు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదు. ఇంకా సెకండ్ స్టేజ్ అద్దం మీద ముడుకుందనుకోండి, అది మన ముఖం బాగా కనపడాలంటే గుడ్డతోటి అద్దం మీద ముడికి తీసేయాలి, గుడ్డ పెట్టి దానికి గాలేస్తే పోలేదు, మనం గుడ్డ పెట్టి చెరపాలి, మీనింగ్ అవసరం దానికి. ఇక్కడ భగవంతుడు చెప్పే విషయం ఏంటంటే నువ్వు పూర్వజన్మల్లో కనుక ఎక్కువ కృషి చేసుకుంటే ఈ జన్మలో తక్కువ ఎఫర్ట్తోటి తక్కువ ప్రయత్నంతో నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. పూర్వజన్మల్లో కనుక నువ్వు తక్కువ ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది, నీ సంస్కారాన్ని బట్టి అది ఉంటుంది. అంటే నీ ప్రయత్నం చేసిన ప్రయత్నం వృధా పోదు, నువ్వు తప్పనిసరిగా ఎఫర్ట్ చెయ్యి, ప్రయత్నం చెయ్యి, స్వరూపాన్ని పొందుతావు. సత్యం ఎక్కడో లేదు, నీలోనే ఉంది, నీ స్వరూపంగా ఉంది అని చెబుతున్నాడు. కొంతమంది అసలు సాధన చెయ్యాలని మన విషయం తెలుసుకోవాలని కూడా కాన్సెప్ట్ పుట్టలేదు, అది ఎరైజ్ కాదు అసలు. తర్వాత పతనం అవుతారే వేరే విషయం, అసలు ఎఫర్ట్ ఉండాలి కదా. కొంతమందికి అసలు సత్యం అనేది ఒకటి ఉండి దాన్ని తెలుసుకోవాలి అని ఎఫర్ట్ కూడా ఉండదు. అటువంటి మనుషుల గురించి, అటువంటి బద్ధజీవుల గురించి, ఎప్పుడు వెలుగు ముఖం చూడటువంటి మనుషుల గురించి, ఈ గర్భంలో ఉన్న శిశువుని, మాయికమైన శిశువు గురించి ఉదాహరణ చెప్పాలి. నేను మిమ్మల్ని చూడటానికి చాలాసార్లు వచ్చాను, కానీ ఈ అనుగ్రహం మటుకు నా మీద ఉన్నట్టు కనిపించడం లేదని ఒకసారి రమణ మహర్షిని ఎవరో ప్రశ్న అడిగారు. అంటే రమణ మహర్షి గారు అన్నారు, దేవుడు దయ నీకు లేకపోతే నన్ను చూడాలనే కోరిక నీకు కలుగుతున్నాను, ఈ లోకంలో నువ్వు కోట్ల మంది అందరూ వస్తున్నారు నన్ను చూడటం కోసం, నేను నిజం ఇంటికి వచ్చావు నన్ను చూడటం కోసం, నా అనుగ్రహం నిజంగా నీ మీద లేదనుకుంటే నన్ను చూడాలనే కోరిక నీకు ఎలా కలుగుతుంది, నువ్వు నన్ను దర్శించాలనే కోరిక కలగటమే నా అనుగ్రహం నీ మీద ఉన్నట్టు గుర్తు, ఈశ్వర అనుగ్రహం నీ మీద ఉన్నట్టు గుర్తు. అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడు, మీకు ఏ రకమైన డిజైర్ అయినా సరే దీన్ని ఎవరో దుష్పూరైనా అది పూరించలేదు, దీన్ని ఎవరో సంతృప్తి పరచలేదు, తనలో ఉన్న కామాన్ని దీన్ని ఎవరో సంతృప్తి పరచలేరు. అంటే ఏంటి, మనం ఒక నిప్పు ఉంది, ఆ నిప్పులో నెయ్యి పోస్తూ ఉంటాం అనుకోండి, నెయ్యి పోసీకుండా నిప్పు పెరిగిపోతాం. అలెగ్జాండర్ ఎన్నో దేశాలు జయించాడు, గ్రేట్ కింగ్, ది గ్రేట్. అతనికి లాస్ట్ మినిట్ లో లాస్ట్ అవర్ లో ఒక సంశయం వచ్చింది, ఏంటి మనం ఏం లక్ష్యం చేశాం, ఎన్ని దేశాలు జయించామని చక్రవర్తున్నారు, ఏంటి మన జీవితం ఏం సాధించామని అతనికి లాస్ట్ అవర్లో వచ్చింది. కానీ ఏం కనిపించడం లేదు, అతను గుండె సూది కూడా పట్టుకోలేడు, రాజ్యం మాట ఎదురైంది, అతను సంపాదించిన వస్తువులో గుండె సూది కూడా పట్టుకోలేడు. అది ఎప్పుడు స్ఫురించింది అతనికి? చివరి రోజున, చివరి ప్రయాణంలో స్ఫురించింది. అప్పుడు ఏం చెప్పాడంటే, ఇంకా మనం చేసింది ఏం లేదు, ఇప్పుడు ప్రాణ ప్రయాణ టైం వచ్చింది. అలెగ్జాండర్ లాంటి గొప్ప కింగ్ కూడా ఎన్నో దేశాన్ని జయించినటువంటి కింగ్ కూడా శ్మశానానికి వెళ్ళి ఎప్పుడు ఒట్టి చేతులతో వెళుతున్నాడన్న చేతులు మటుకు బయట ఉంచి పెట్టుని మోసుకెళ్ళమన్నమాట, అని చేతుల్లో ఊరుతూ ఉండాలండి. అలెగ్జాండర్ అంటే మహాచక్రవర్తి ఒట్టి చేతులతో శ్మశానానికి వెళ్ళిపోతున్నాడు. ఇది ముందు సొసైటీకి అర్థం కావాలి. శ్మశానంలో చాలా మంది భయం శ్మశానం అంటే, శ్మశానం మన మదర్ లాంటిది. ఇంకేంటే, మన బాడీ ఎక్కడ తయారైంది? తల్లి కడుపులో తయారైంది. మరి బాడీని ఎవరు రాసుకుంటున్నారు? శ్మశానం రాసుకుంటారు. అంటే ఈక్వల్టీ మదర్. అయితే భగవంతుడు చెప్పిన మాటలు ఏమండి, భగవంతుడు చెప్పిన మాటలు బాగా ఉన్నాయి, నాకేం ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వట్లేదంటున్నాడు ఒక పెద్ద మనిషిని అడిగి. వాటిని ఆచరించాలనే శ్రద్ధ ఎందుకు కలగటం లేదు మాకు? శ్రద్ధ ఎందుకు కలగటం లేదు అంటే దానికి కారణం మనలో వైరాగ్యం లేదు, డిస్ప్యాషన్. అసలు శాస్త్రం వింటానికి కొంత వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకపోతే శాస్త్రం విన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ కాదు. ఆ వైరాగ్యం ఎలా ఉద్భవిస్తుందంటే ఈశ్వర అనుగ్రహంలో ఉద్భవిస్తుంది. కొన్ని మంచి పనులు చేయటం వల్ల వైరాగ్యం వస్తుంది. చేతులతో చేస్తే మంచి చేయాలి, నోటితో మాట్లాడితే మంచి మాట్లాడాలి, చెవులతోటి వింటే మంచి వినాలి. ఇంకేత మంచి చేసే కొద్ది ఈ మైండ్ బాగా సూక్ష్మం అవుతుంది. ఒక బాగా సూక్ష్మమైన మనస్తే ఈ సత్యాన్ని తెలుసుకోవటం, బాగా స్థూలమైన మనస్సు మటుకు తెలుసుకోలేదు. అంటే నకిలీ మనస్సు, ఎన్నో ప్రాపంచికమైనటువంటి చింతలతో కూడినటువంటి మనస్సు సత్యాన్ని తెలుసుకోవడానికి సరికరాదు, ఫిట్ కాదు. ఒకే మాటలో మీరు చెప్పాలంటే, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, లక్షల ఖర్చు పెట్టి వ్రతాలు చేసినప్పటికీ, ఎన్ని మందిరాలు కట్టించినప్పటికీ ఎందుకు సత్యం తెలియటం లేదు అంటే మానవుడి యొక్క స్వార్థమే ముఖ్యం. స్వార్థం ఉన్నంతకాలం ఏ మనిషికి సత్యం తెలియదు. మతం యొక్క ఎస్సెన్స్ ఇది. చాలా మంది మంచి పనులు చేస్తారు కానీ కీర్తిని ఆశిస్తారు. ఈ మధ్య నా స్నేహితుడు మాట అన్నాడు, దొంగలతోటైనా స్నేహం చేయొచ్చు కానీ కేవలం కీర్తి కామకత్వం వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఆడు చేసింది పవాడ పని, 1000 రూపాయలు పని చేసినట్టుగా సమాజం అందరూ చెప్పుకోవాలి. తన తాను చూసుకోదు, సమాజం దృష్టితో తను ఎలా ఉన్నా చూసుకుంటాడు. వారికి నిజంగా తెలుస్తుంది. చెడ్డవాడు అనుకోండి, సమాజం మంచి అనుకుంటాం అనుకోండి, మీ హృదయంలో చెడ్డ ఉన్నప్పటికీ సమాజం మంచి అని అంటాను కాబట్టి నేను మంచివాడు అనుకుంటాను. అంటే వాళ్ళు డిస్యూజ్ చేసుకుంటున్నారు. అదే రెండు మాస్ చెప్పాడు, గాడ్ కెనాట్ బి డిస్యూజ్ ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్. సోదర మహాశైలరా, ఇందులో ఒక రహస్యం ఉంది. మీరు మంచి చేస్తే మంచి లోకాలకు వెళ్తారు, చెడ్డ చేస్తే చెడ్డ లోకాలకు వెళ్తారు. కానీ నేను అనే భావన పెట్టుకుని, కర్తృత్వం పెట్టుకుని, అహంకారం పెట్టుకుని మీరు ఎంత గొప్ప మంచి చేసినా సరే దుఃఖం అనుభవించి తీరతారు. ప్రతి మనిషి ఈ నేననే మాటను ఉదయం లేచిన మొదలు సాయంత్రం పడుకున్న వరకు ఈ నేననే మాటను ఎన్నిసార్లు ఉపయోగిస్తాడు? ప్రైమేష్ అది ఉపయోగిస్తాడు, నేనే అది ఉపయోగిస్తాడు. సన్ రైజ్ మొదలు సన్సెట్ వరకు మీరు ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారు లెక్క పెట్టుకోండి. నేను నేను ఉపయోగిస్తున్నాం రైతే, కానీ నేను అవడం అన్నది ఏంటి? ఒకసారి ఒక అమెరికన్ సైంటిస్ట్ వచ్చాడు రమణ మహర్షి గారు, ఏదైతే ఎవరో ఋషి ఉన్నారు, సౌత్ ఇండియాలో ఎవరో ఋషి ఉన్నారండి చూడటానికి. ఆయన ఇంతో మాట్లాడేది, ఈయన ఆయనతో మాట్లాడారు. ఆయన వాళ్ళు స్టేట్స్కి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు మీరు ఇండియా చూసి వచ్చారు కదా, మీ అనుభవం ఏంటో చెప్పండి అని ఆయన అడిగారు ఆ క్లబ్లు. అప్పుడు ఆయన చెప్పారు ఒక మాట, నేను సౌత్ ఇండియాలో ఒక ఋషిని చూసి వచ్చాను, నేను ఆయనతో ఏమి మాట్లాడలేదు, ఆయన నాతో ఏమి మాట్లాడలేదు, కానీ ఆయన చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, నేను జీవితంలో చాలా గ్రేట్ మ్యాన్, ఈ సైన్స్ ఫీల్డ్లో నా కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి నేను గ్రేట్ మ్యాన్ అనుకుంటున్నాను. కానీ ఆయన చూసిన తర్వాత అనిపించింది, నేను జీవితంలో సాధించింది ఏం లేదని, నేను సాధించింది బహు తక్కువ అని ఎప్పుడు అనిపించింది నాకు? ఆయన చూసిన తర్వాత అనిపించింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అహంకారం మీద బేసి ఉన్నది ఏది నిలబడదు, మనం చేసిన మంచి పని కూడా నిలబడదు. ఒకసారి రమణ మహర్షి గారు కొరకని ఎంతో సేవ చేశాడు, సేవ చేసి మళ్ళీ అతనే మహర్షి గారి మీద దావా చేశాడు. అప్పుడు భగవన్ అన్నారట, అహంకారంతో చేసిన పని ఇలా బూర్దులు పోసిన పన్నీటిలా వెళ్ళిపోతుంది. అది పన్నీరు పూసాడు, ఇందులో పూసాడు, బూర్దులు పూసాడు. అంటే నీ గీతలో చెప్పిన మాటలు ప్రతి మాటని తీసుకుని మన హార్ట్లోకి పంపించి ఆ మాటలను మనం మెడిటేట్ చేసి ధ్యానం చేసి శుద్ధిగా శ్రవణం చేసి మన మనస్సుని మనం కెరుక్కో, మన మనస్సుని కెరికి, మన హృదయాన్ని కెరికి అందులో బలహీనతలేంటో బయటకు లాగి దాన్ని మంట పెట్టాలి. జ్ఞానం సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ దేహం ముసలి అవడానికి మనం ప్రయత్నం చేయక్కర్లేదు. అదే శ్మశానంలో దేహం భరణ అయిపోతుంది, కానీ మన వాంఛలు మటుకు ఏం భరణ కావాలి. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు మాట, పండు ముగ్గిపోయిన తర్వాత మనం అనుకుంటామంట బాగా ముగ్గిపోయింది పండు తయారైంది, లోపల గింజలు మట్టి గట్టిగా ఉంటాయి. ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఆ బాబు తినడు, ఆ పండులో గింజల్లో గట్టిగా ఉంటాయి వాళ్ళకి డిజైర్స్, కానీ సాటిస్ఫై చేసుకోవడానికి వాళ్ళకి ఫిజికల్ గా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఏముండలేని మాకు అన్ని అయిపోయినాయి కదా అంటారు. అంటే లోపల డిజైర్స్ లెక్క కాదు, వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ కాదనమాట. మీరు మంచి చేయండి, పేరు కోసం చేయద్దు, మంచి మంచి కోసం చేయండి. అది ఇక్కడ భగవంతుడు చెప్పింది. సత్యాన్ని మీరు సాధించేది ఉంటాయిగా, సాధిస్తే మటుకు ఉంటుందా? అది మీ హృదయంలో శాశ్వతంగా ఉండదు, అది కొత్తగా వచ్చేది, అది కొత్తగా వస్తే పోతుంది. ఈ 3 అడ్డు వస్తున్నాయి, 1 రాగం, 2 భయం, 3 క్రోధం. ఈ మూడు అంటేస్తున్నాయి. ఆ మూడు తొలగించుకోవాలి. ఏమండి ఆ మూడు ఎందుకు తొలగించుకోవాలి? నేను నాకు రాగం ఉంటే దుఃఖం వస్తుంది, భయం ఉంటే దుఃఖం వస్తుంది, ద్వేషం ఉంటే దుఃఖం వస్తుంది. జ్ఞానం సంపాదించడం కోసం నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నువ్వు వేడిగా ఉన్నాయి, ఏది ఇది ప్రతిబంధకాలు. ఈ మోక్షం పొందడానికి భయం ప్రతిబంధకం, ఈ కామం ప్రతిబంధకం, ఈ కోపం ప్రతిబంధకం. అంటే నీ ప్రతిబంధకాలను తొలగించుకుంటేనే కానీ నీకు రోడ్డు క్లియర్ అవ్వదు. ఆ అంటే నువ్వు తొలగించుకో. అది ఎప్పుడైతే నువ్వు తొలగించుకున్నావో ఆ స్వరూపు వర్ణుడు ఉన్నట్టుగా నీకు కనిపిస్తే నువ్వు తెలుసుకోవడం కాదు అయ్యా. హువారికి నువ్వు తెలుసుకుంటాను, నువ్వు తెలుసుకోక్కర్లేదు. నువ్వు ఎలిమినేట్ చేయవలసి ఎలిమినేట్ చేస్తే ఉన్నది ఉన్న వస్తువు అక్కడ ఉంది, అది ప్రకాశిస్తుంది. నువ్వు దర్శించడం కాదు, నీకు దర్శనమిస్తున్నాడు భగవంతుడు వాసుదేవ. నన్ను నేను బాగు చేసుకోవడం మానేసి నేనేదో ఉద్ధరిస్తాను అవి చెప్పినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. కానీ అది కూడా ఒక అహంకారంలో ఒక భాగం. నాకు మంచి భావాలు ఉండొచ్చు, నాకంటే ఏదైనా భావంతో మీకు నేను ఉపకారం చేసినప్పటికీ అహంకారం వచ్చేస్తున్నా. అంటే నువ్వు ఏదైనా చేస్తే మంచి మంచి కోసం చెయ్యి, లౌకిక ప్రయోజనం కోసం నువ్వేమీ చేయొద్దు, కేవలం ఈశ్వర ప్రీతి కోసం చెయ్యలేవు. మనకి మోక్షం ఇచ్చేది ప్రజల కాదు భగవంతుడు, జ్ఞాపకం ఉంచుకోవడం. ఎవరైనా ఏకాంతంగా కూర్చొని 10 నిమిషాలు అంటే కూర్చోలేమని అంటారు, మరి మరణించిన తర్వాత ఎవరు అర్చిస్తారు? కామరూపేణ కౌంటేయ, కామం అనే పేరుతో ఉండేది ప్రశ్న. కామం అనే పేరుతో ఉంది ఈ దుష్పూరేణ, ఇది నిన్నపడే. ఒక డిజైర్ ని సాటిస్ఫై చేసామనుకోండి ఇంకో డిజైర్ వస్తుంది, ఆ డిజైర్ ని సాటిస్ఫై చేసామనుకోండి ఇంకో డిజైర్ వస్తుంది. నువ్వు డిజైర్స్ ని సాటిస్ఫై చేసుకుంటూ నువ్వు డిజైర్స్ ని జయించలేవు, డిజైర్లెస్ స్టేట్లో రాలేవు. ఒకసారి రమణ మహర్షి గారికి ఒక అతను వచ్చాడు, ఎవరి నేను చదువుకున్నాను నాకు ఉద్యోగం లేదన్నా. రమణస్వామి ఉన్నారని సరిచర్య అన్నారు. సరిచర్య అంటే కొంతకాలానికి ఉద్యోగం వచ్చింది. స్వామి ఏదో మీ దైవం నాకు ఉద్యోగం వచ్చిందండి, కానీ ఇప్పుడు పెళ్లి మీద ఉంది అన్నాడు దృష్టి. రమణస్వామి ఉన్నారని సరిచర్య అన్నారు. తర్వాత పెళ్లి అయింది వాడికి 5-6 ఏళ్ళు పిల్లలు లేదు. తర్వాత వచ్చి రమణ మహర్షి గారిని అడిగారు, ఏమండి స్వామి ఏదో మీ దైవాలు పెళ్లి అయిపోయింది కానీ సంతానం లేరు అన్నారు. రమణస్వామి ఉన్నారని సరిచర్య అన్నారు. వారు కొంతకాలం సంతానం కలిగారు. సంతానం కలిగారు, అబ్బాయి 1 సంవత్సరం పెరిగాడు పోయాడు. తర్వాత 2 ఏళ్ళకి భార్య పోయింది. తర్వాత 4 ఏళ్ళకి ఉద్యోగం పోయింది. ఈ 3 వరుసగా వచ్చినాయి. సరే ఈ 3 వరుసగా పోయినాయి. ఏమంటే స్వామి ఉద్యోగం వచ్చింది, తర్వాత పెళ్లి అయింది, తర్వాత అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పోయాడు, తర్వాత నా భార్య పోయింది, తర్వాత ఉద్యోగం కూడా పోయింది. అవి మధ్యలో వచ్చింది కూడా మధ్యన పోయినాయి. నువ్వు మొట్టమొదటి 4 ఏళ్ళకి వచ్చాడు, నీకు పెళ్లి లేదు, ఉద్యోగం లేదు, బిడ్డ లేడు. అవన్నీ ఎప్పుడు వచ్చినాయి? మధ్యన వచ్చినాయి. అవి మధ్యలో వచ్చింది కూడా మధ్యన పోయినాయి. ఇప్పుడు నువ్వు ఉన్నా ఉంటుంది దుష్పూరేణ, అది నిందింపలేము, అనలేని చుట్టుపరచలేదు, దాన్ని సాటిస్ఫై చేయలేదు. ఒక జ్ఞాని నిష్కామకరణ చేయగలడు, కానీ అజ్ఞాని చేయలేదు. అడ్వాన్స్డ్ సోల్ కూడా చేయలేదు. ఏదో కొంత స్వార్థం తగ్గించుకుని చేయొచ్చు, పెర్ఫెక్ట్ గా మటుకి ఒక జ్ఞాని నిష్కామకరణ చేయలేదు. ఏమంటే కామాన్ని జయించాలి, కోరికలు జయించాలని మీరు చెబుతున్నారు. ఎక్కడున్నాయి కామం, ఎక్కడుంది కోరికలు, ఎక్కడున్నాయి అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవంతుడు ఏమని చెబుతున్నాడంటే, ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానమిచ్చతే. ఆ ఇంద్రియాల్లో ఉంది, మనస్సులో ఉంది, బుద్ధిలో ఉంది, ఈ 3 అట్లను మఠం వేసుకుంటారు. అంటే అది నువ్వు ఇంద్రియాన్ని జయించాలి, మనస్సుని జయించాలి, బుద్ధిని జయించాలి. మనుషులు ఎదగాలండి, మనం ఎదగాలండి. మనం ఏమండి ఎప్పుడు కూడా మీరు ఏదో చూడండి, అహంకారం ఏదో రూపాన్ని గురించి ఆలోచిస్తాం. వ్యవసాయదాడు వ్యవసాయ విషయాలు ఆలోచిస్తాడు, డాక్టర్ ఏమో పేషెంట్స్ రోగాలు వీటి గురించి ఆలోచిస్తాడు, లాయర్ ఏమో క్లయింట్స్ వాటి గురించి, వాళ్ళ గురించి కోర్టు విషయాలు అతను ఆలోచిస్తాం. ఇప్పుడు భక్తుడు దేవుడి గురించి ఆలోచిస్తాడు. ఆలోచన అనేది కావాలనేది మీరు గ్రహించండి. ఆలోచించేవాడు ఎవడు? అక్కడ శంకర్ ఎవడని పోయి, నేను భక్తుడిని, నేను రాముడి గురించో కృష్ణుని గురించో ఆలోచిస్తున్నాను. ఆలోచించేవాడు శంకర్ ఇక్కడ ఉన్నాడు. పోయి తెలియకరాలి, ఆయన పరిశ్రమల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ఆలోచించేవాడు ఇక్కడ కామలుగా ఉన్నాడు, కానీ వాడెవడు? ఊహించాయి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు పుట్టిల్లేదు. మన ఆత్మ విచారణ పేరు మీద కూడా లోకాన్ని విచారణ చేస్తూ మన రోజుని మనం అనవసరం వృధా చేసుకుంటాం. మనం చేసేదంతా లోక విచారణ, కానీ మనం అనుకుంటున్నాం ఆత్మ విచారణ చేస్తున్నాం. ఈ మనస్సుని నమ్ముకుని, ఈ అహంకారాన్ని నమ్ముకుని నిజాన్ని తెలుసుకోవడం ఎలా ఉంటుందంటే, రమణ మహర్షి గారు చెప్పారు దీన్ని, నా అహంకారాన్ని నమ్ముకుని నేను సత్యాన్వేషణ మొదలైతే ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తే వాడిని వెళ్ళి ఏమైనా మా ఇంటి గారు దొంగతనం చేశారు, ఆ వస్తువును సంపాదించి పెట్టుకుని అని అడిగితే ఎలా ఉంటుంది, అలాగే ఉంటున్నారు. అంటే నేను అహంకారాన్ని నమ్ముకుని నేను నిజాన్ని తెలుసుకోవడం అనేది అలా ఉంటున్నారు. కొంతమంది సాధన చేస్తారు, ఏదో గంట సేపు పూజ చేస్తారు, అరగంట సేపు ఏదో కృష్ణ రామ అనుకుంటారు. తర్వాత నేను అందరితో చెప్తాడు, నేను ఇవాళ 2 గంటల సేపు పూజ చేశాను, 3 గంటల సేపు చేశాను. మీరు పూజ చేస్తే మీకు దేవుడికి సంబంధం, కానీ ప్రజలకు సంబంధం ఏంటి? అది కానీ మీరు పూజ చేశారు రైతే, అది మీకు దేవుడికి సంబంధం. అందరితో చెబుతారంటే గంట సేపు పూజ చేశాను, 2 గంటల సేపు పూజ చేశాను, 1 లక్ష రూపాయలు వేసాను, మీకు పబ్లిసిటీ ఏంటి? ఇంద్రియాలు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీటిని ఆశ్రయించుకుని ఏది కామ, ఈ తృష్ణ, ఈ ఆశ ఇంద్రియాలని, ఈ మనస్సుని, బుద్ధిని ఆశ్రయించుకుని నన్ను ఎవరు మోహ పెడుతున్నారు? ఎవరో బయటి వాళ్ళు మోహ పెట్టడం లేదు. నా ఇంద్రియాలు నన్ను మోహ పెడతాను, నా మనస్సు నన్ను మోహ పెడతాను, నా బుద్ధి నన్ను మోహ పెడతాను,
నువ్వు ఇంద్రియాలను జయించావనుకో, కామాన్ని జయించావని అనుకో. అయితే ముసలి వాళ్ళకు ఇంద్రియాలు పనిచేయవు, అయితే కామాన్ని జయించినట్టు వాళ్ళు అది కాదు. ఇంద్రియాల్లో ఉంటుంది, మైండ్లో ఉంటుంది, బుద్ధిలో కూడా ఉంది, రీజన్లో కూడా కామం ఉంటుందని చెప్పాడు. ఇది ఇంటలెక్ట్లో కూడా లస్ట్ ఉంటుందని చెప్పాడు. ఇంటలెక్ట్ గొప్పదే, ఇంటెలిజెన్స్ ప్రతి మనిషికి అవసరం, కానీ ఇంటలెక్ట్లో కూడా లస్ట్ ఉంటుంది. రమేశ్వరం చెప్పేవారు, మనం ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నాం, ఏదైతే అవునో మనం అది కాదనుకుంటున్నాం. మన ఆత్మ కానీ అది కాదు అనుకుంటున్నాం, మన ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అది మనం అవును అనుకుంటాం. అంటే అది కన్ఫ్యూజన్ అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా నీకు అర్థమైతే అప్పుడు లేనిది లేనట్టుగా కనిపిస్తున్నాడు. అది నీకు ఉన్నది ఉన్నట్టుగా నీకు అర్థం అవ్వకపోతే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టు ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది. అంటే ఏమిటంటే, రాగద్వేషాలు కనుకుంటే మనస్సు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాం. బహిర్ముఖమైన మనస్సు సత్యాన్ని తెలుసుకోలేదు. సత్యాన్ని తెలుసుకునే వరకు నీ దుఃఖం వెంటాడుతుంది. నువ్వు దుఃఖంలోంచి బయటపడాలంటే, నరకంలోంచి బయటకు రావాలంటే, ప్రకృతిలోంచి బయటకు రావాలంటే నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నాడో వాడు అసత్యం నుంచి బయటకు వస్తాడు. అంతవరకు అసత్యాన్ని సత్యం అనుకుంటూ ఉంటాడు, అసత్యం నుంచి బయటకు రాదు. మహాత్ముడు మహాత్ముడు అంటే ఏం లేదు, మనస్సు యొక్క మూలాన్ని తెలుసుకున్నాడు మహాత్ముడు. ఒక మెటాఫిజిక్స్ లో కానీ, ఒక ఫిజిక్స్ లో కానీ, మెడిసిన్ లో కానీ, ఏ విషయంలో ఏ ఫీల్డ్లో గ్రేట్ కానీ మీరు తీసుకోండి, మీ మనస్సు అనే సమస్యను పరిష్కరించామని అడగని వాడు తప్పనిసరిగా తలంచుకోవాల్సింది. మనోమూలం తెలిసిన వాడికి కానీ ట్రూత్ తెలియదు. ట్రూత్ తెలిస్తేనే కానీ వాడు దుఃఖంలోంచి బయటకు రాదు. ఇంద్రియాల్ని ప్యూరిఫై చేయాలి, మైండ్ని ప్యూరిఫై చేయాలి. తడిగుడ్డిని ఎలాగైతే పిండుతాము, అదేవిధంగా ఇంద్రియాల్ని పిండు, మనస్సుని పిండు, బుద్ధిని పిండు. పిండి అందులో ఉన్న పాపాలని, అందులో ఉన్న దోషాలని, అందులో ఉన్న బలహీనతల్ని మన తుండుగుడ్డ పిండితే నీళ్ళు ఎలా కాలిపోతాయో అలా కాలిపోతుంది. గాంధీ గారు చెప్పారు, మనిషికి బాడీకి ఫుడ్ ఎంత అవసరం, మైండ్కి ప్రేయర్ ఎంత అవసరం. బాడీకి ఫుడ్ ఎంత అవసరం, మైండ్కి ప్రేయర్ అంత అవసరం. బాడీకి స్నానం ఎంత అవసరం, మైండ్కి ప్రార్థన అంత అవసరం. మైండ్ని పరిశుద్ధం చేసుకోవడానికి ప్రార్థన యొక్క ప్రేయర్. ఎప్పుడైతే మనస్సు ప్యూరిఫై అయిందో అదే సత్యాన్ని తెలుసుకోగలదు, కానీ పరిశుద్ధత లేని మనస్సు సత్యాన్ని తెలుసుకోలేదు. నా మైండ్ ఎంతవరకు ప్యూరిఫై అయితే అంతవరకు దాని సత్యాన్ని తెలుసుకోవాలని కాంక్ష పుడుతుంది, ఆ సంస్కారం పుడుతుంది, ఆ అభిలాష పుడుతుంది. ఏది ఇది ప్యూరిఫై అవుతుంది సత్యాన్ని తెలుసుకోవాలి. కానీ నా మైండ్ కనుక ప్యూరిఫై కాకపోతే మనం ఎంతసేపు చెప్పుకున్నప్పటికీ అది ఆత్మ వైపుకు ప్రయాణించేది, ట్రూత్ వైపుకు ప్రయాణించేది. అందువలన మొట్టమొదటి నువ్వు ఇంద్రియాలను నియమించు. ఎందుకు ఇంద్రియాలను నియమించాలి, ఎంతసేపు ఇంద్రియాలను పెండాలి, ఎందుకు ఈ అహంకారాన్ని పెండాలి, ఎందుకు ఈ మనస్సును పెండాలంటే ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, జ్ఞాన విజ్ఞాన నాశనం. అది జ్ఞానాన్ని నాశనం చేస్తుంది, అది విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. నాశనం చేస్తుంది కాబట్టి కామాన్ని తొలగించు. మీలో ఉన్న మంచిని నీ కామం చెడగొడతాను, మీలో ఉన్న జ్ఞానాన్ని నీ కామం చెడగొడతాను, మీలో ఉన్న విజ్ఞానాన్ని నీ కామం చెడగొడతాను. నువ్వు సుఖపడాలనుకున్నా, నీ స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకున్నా నువ్వు కామాన్ని తొలగించు. ఇంకేత మీలో ఉన్నటువంటి ఉత్కృష్ట ఉదాత్తమైన దశని, ఆ మహోన్నతమైనటువంటి స్థితిని, ఆ ఆత్మస్థితిని, ఆత్మ సామ్రాజ్యాన్ని, ఆ సుఖ సామ్రాజ్యాన్ని, ఆ మోక్ష స్థితిని, ఆ స్వర్గ రాజ్యాన్ని నీ హృదయంలో ఉన్నప్పటికీ నీ చేతికి అందకుండా ఈ కామ్యం చేస్తుంది కాబట్టి, మీలోని జ్ఞానాన్ని నాశనం చేస్తుంది కాబట్టి, మీలోని విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది కాబట్టి, మీలోని గొప్ప స్థితిని నీకు అందకుండా చేస్తుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టు. ఇంకా కేవీ గారు అది గారు ఏదో చెబుతున్నారు చూడండి, ఈ గంట చేతి తర్వాత ఎవరి దగ్గర ఆడదు. దానికి కారణం ఏంటి, విన్నాం కదా, శాస్త్రం చెబుతోంది కదా, మళ్ళీ మళ్ళీ మన లోకంలోకి మనం వెళ్ళిపోతున్నాం. దానికి కారణం ఏంటి, మన కామం మనకు ఆ శ్రద్ధ కలగని అవటం లేదు. కానీ గోడ దాటిన తర్వాత ఎవరు గారు వాళ్ళది, ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ఏమన్నా ఎలా వెళ్ళమంటారు, వచ్చిన గారిని వెళ్ళిపోవాలి. నేను ఎలా వెళ్ళమంటారని అంటే వచ్చిన గారిని వెళ్ళన్నాడు. మీలో ఉన్న జ్ఞానాన్ని, మీలో ఉన్న శాంతిని, మీలో ఉన్న కాంతిని, మీలో ఉన్న సుఖాన్ని, మీలో ఉన్న హ్యాపీనెస్ ని ఈ కామం దొంగిలిస్తాను. అంటే నిన్ను నాశనం చేసేవాడు వీడే. జ్ఞానం మార్కెట్ లో కొనుక్కునేది కాదు, శాంతి మార్కెట్ లో కొనుక్కునేది కాదు, అది పర్చేజ్ చేసేది కాదు. మీ హృదయంలో సహజంగా ఉంది, కానీ అది మీకు అనుభవంలోకి రానివ్వకుండా ఈ కామం చేస్తాను కాబట్టి, ఈ కామం ఇంద్రియాల్లో ఉంది కాబట్టి దాన్ని పిండమని చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. ఎంత స్పష్టంగా చెబుతున్నాడు, జ్ఞాన విజ్ఞాన నాశనం. నువ్వేమనుకుంటున్నావు, నాకు బాధలు ఉన్నాయి కదా, రోజులు వెళ్ళిపోతున్నాయని అనుకుంటున్నావు. నీ మూలంలో నశించిపోతుంది. నిన్ను కామం పీడిస్తున్నని చెప్పు, కామం నిన్ను ఆడిస్తున్నని చెప్పు. నీ జ్ఞానంలో పెరగు, అనుభవం పంట నీకు రాదు. ఇందుకు నీకు రోజు వెళ్ళిపోతున్నాయని అనుకుంటావు. చివరికి వచ్చేవాడికి ఏమి సాధించామంటే ఏమీ లేదు. అప్పుడు విచారించినా కానీ ఇప్పుడు కలిసి వచ్చింది ఏంటి, మన జీవితం అనేక రాత్రులు వెళ్ళిపోయిన ఒక రాత్రిని వెనకరామని. అంటే ప్రతి శకను ఈ జీవితంలో ప్రతి శకను సద్వినియోగం చేసుకో. అంటే మనీ కంటే గొప్పదే టైం, డబ్బు గొప్పదే, డబ్బుకి శక్తి ఉంది, కానీ డబ్బు కంటే ఎక్కువ శక్తి ఉంది దేనికి, టైం, కాలం. అంటే భగవంతుడు ఏమని చెప్పాడంటే, డబ్బు నేనని చెప్పలేదు, కాలాన్ని నేనని చెప్పాడు గీతలు. కాలాన్ని దుర్వినియోగం చేయకు. కాలాన్ని ఎవరు జయించగలంటే, కామాన్ని జయించిన వాడు కాలాన్ని జయిస్తాడు. కామాన్ని ఎవడైతే జయించలేడు వాడు కాలాన్ని జయించలేడు. ఎందుకంటే శివుణ్ణి ధ్యానం చేసినా, విష్ణువుని ధ్యానం చేసినా, అల్లాని ధ్యానం చేసినా ఎందుకు ధ్యానం చేయటం? కాలాన్ని జయించడం కోసం, కామాన్ని జయించడం కోసం అయితే ధ్యానం ఏంటి? ధ్యానం అంటే ఒక లాంగ్ స్ట్రగుల్, ఒక పెద్ద పోరాటం. అంటే మనలో ఉన్న బలహీనతలను బయటకు తీసేయటం కోసం, బలహీనతల్లోంచి మనం బయటపడటం కోసం మనం చేస్తున్న పోరాటం మెడిటేషన్, అదే ధ్యానం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే శరీరం కంటే ఇంద్రియముల గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. అంటే దేహం కంటే ఇంద్రియముల గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. అంటే ట్రూత్ గొప్పది, భగవంతుడు గొప్పవాడు. దేహం కంటే ఇంద్రియాలు ఎంతో గొప్పవి. ఒక పీడర్ గారిని, ఒక డాక్టర్ గారిని, ఒక ఇంజనీర్ గారిని గౌరవించినట్టు మన వ్యవసాయ గారిని ఎవరైనా గౌరవిస్తున్నాం? ఏం చేసి ఇందులో సీక్రెట్ ఏంటంటే, పీడర్ పని, డాక్టర్ పని బుద్ధికి సంబంధించిన పని, వ్యవసాయం పని ఉరికే మన కొప్పలూరు పని, అది దేహం కడి చేసే పని ఎక్కువ. మళ్ళీ మనం ఒక రమణ మహర్షిని సత్యాన్ని తెలుసుకున్న వాడికి ఇచ్చే గౌరవం మరి డాక్టర్ గారికి, పీడర్ గారికి మనం ఏమన్నా రమణ మహర్షి పటాలు పెట్టుకు పూజిస్తున్నాం ఇక్కడ, పీడర్ గారి పటాలు ఎందుకు పెట్టుకోకూడదు? ఇది గౌరవిస్తున్నాం అంతే, కానీ వర్షిప్ చేస్తున్నాం మనం, వర్షిప్ చేయడం లేదు. ఇంకా నోయర్ ఆఫ్ ట్రూత్, ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నాడో వాడు సత్యం అవుతాడు. అంటే ఇంటలెక్ట్ గొప్పదే, దేనికంటే గొప్పది? సెన్సెస్ కంటే గొప్పది. మంచి గుడ్ మ్యాన్ కూడా గౌరవిస్తాం, కానీ గుడ్ మ్యాన్ కంటే మేధస్సున్న వాడిని, ఇంటెలిజెంట్ మ్యాన్ ఎక్కువ గౌరవిస్తాం. ఏం చేద్దా, మనస్సు కంటే బుద్ధి గొప్పది కాదు. అంటే భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, అన్నిట్లకంటే ఏది గొప్పది? ఆత్మ గొప్పది, సత్యం గొప్పది. అందుచేత ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం, ఆత్మను తెలుసుకోవడం కోసం నువ్వు అవసరమైతే నీ గౌరవాన్ని, నీకున్న పేరు ప్రతిష్టల్ని, సత్యాన్ని తెలుసుకోవడం కోసం త్యాగించు. రామకృష్ణ పరమహంస మాట చెప్పాడు, అసలు నీకు త్యాగ బుద్ధి లేకపోతే గీత అర్థం కాదని. ఈ గీత ఎన్నిసార్లు చదివినా సరే నీ హృదయంలో కనుక త్యాగ బుద్ధి కనుక లేకపోతే, సాక్రిఫైస్ అనేది ఎలా ఉంటుందో నీకు తెలియకపోతే, నువ్వు ఎన్నిసార్లు చదివినా గీత తన హృదయాన్ని నీకు ఇవ్వదన్నాడు. నార్మల్ గా ఎవడైతే సాక్రిఫైస్ చేయగలుగుతాడో, న్యాచురల్ గా ఎవడైతే సాక్రిఫైస్ చేయగలుగుతాడో, ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు మళ్ళీ, అది న్యాచురల్ గా ఉండాలి, నార్మల్ గా ఉండాలి. అలా సాక్రిఫైస్ ఎవరైతే చేయగలుగుతాడో వాడికి మటుకు భగవంతుడు తన హృదయాన్ని ఇస్తాడు. ఎవరికైతే త్యాగ బుద్ధి ఉందో ఆ బుద్ధికి మాత్రమే ఈ శాస్త్రంలో ఉన్న హృదయం, ఈ శాస్త్రంలో ఉన్న రహస్యం, ఈ శాస్త్రంలో ఉన్న తాత్పర్యం, ఈ శాస్త్రం యొక్క విలువ అటువంటి బుద్ధికి మటుకు తెలుస్తుంటున్నాడు భగవంతుడు వాసుదేవ. నేను నా ఇంటలెక్ట్ తోటి కొంతమంది ఉపయోగపడవచ్చు, లేదా నాకున్న డబ్బుతోటి నేను కొంతమందికి ఉపయోగపడవచ్చు, లేదా నాకున్న మంచితనంతో మాట సహాయం చేస్తూ కొంతమందికి ఉపయోగపడవచ్చు, పరిశ్రమ వాళ్ళు కూడా 10 మందికి ఉద్యోగాలు ఇప్పించవచ్చు. ఇవన్నీ కార్యక్రమాలు భగవంతుడు, ఇవన్నీ మంచియే. కానీ నీలో ఉన్న డిజైన్స్ ఎవరైతే త్యాగం చేస్తున్నారో వాడికి మాత్రమే పూర్తి తెలుస్తుంది. కానీ ఇంతకుముందు చేసినటువంటి త్యాగాల వల్ల మటుకు పూర్తి తెలియదు. నీ సర్వస్వం, నీ హృదయంలో ఉన్న కాంక్షలన్నీ కూడా మూట కట్టి, నీ హృదయంలో ఉన్న కోరికలన్నీ కూడా మూట కట్టి, నువ్వు నిర్దాక్షిణ్యంగా మెరిసిరస్ గా నువ్వన్నిటిని గివప్ చేయగలుగుతున్నావో, ఈ నేననే తలంపుని గివప్ చేయగలుగుతున్నావో, ఎవరైతే తన వాంఛలన్నీ తన కోరికలన్నింటి మూట కట్టి విడిచిపెట్టగలుగుతున్నాడు వాడికి సత్యం తెలుస్తుంది. కానీ మామూలు వాడికి తెలియదు అంటున్నాడు. నువ్వేదో నీకు 4 రూపాయలు ఉంటే ఎవరి వాడికి ఇచ్చిందంత మాత్రం చేయడం మంచి పని, కానీ అంత మాత్రం చేసి నీకు నిజం తెలియదు. నిశ్శేషత శేషం లేకుండా ఎవరైతే కామాన్ని విడిచిపెడుతున్నాడో వాడికి మధ్యకు సత్యం తన దర్శనం ఇస్తుంది. కానీ మామూలుగా ఈ బుద్ధికి అందేది కాదు, ఈ మైండ్కి అందేది కాదు, ఇంద్రియాలకు అందేది కాదు. ఎదగాలని కొంతమంది వెలుగును చూస్తే భయం, ఎప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగును చూస్తే భయం, వెనకూడదని ఎదుగుతున్నాను నాకు భయానిస్తానన్నాడు. అదేంటి అలా భయపడటం? కారణం ఏంటంటే గోళికలు ఆడుకునే అవకాశం మనకు ఉండదు. అలా ఏమిటి మనకి ఎంతసేపు మన పరిధిలో మనం ఉండేపోతుంది, జ్ఞానంలో ఏమిటని మనం చూస్తుంది. మళ్ళీ మనం గోళికలు ఆట అక్కడ పోతున్నాం, వాడికంటే గోళికలాడు చెడిపోతున్నాడా? మీరు పెద్దవాడు అది ఇష్టమే పెట్టినాడు. అంటే చాలా మందికి భయం ఏంటంటే అయ్యో మళ్ళీ మనం అనిపించే భోగాలు ఎక్కడికి పోతాయో మన జ్ఞానంలో దానికి భయం వస్తుంది. మనకి సమాజం కొన్ని నేర్పింది కదా మనకి, ఆ నేర్పిన మనకి జ్ఞానం వచ్చి కొంచెం ఏమవుతుందంటే ఈ సమాజం మనకి నేర్పిన అలవాట్లు కొంచెం తప్పుకుంటూ ఉంటాయి, అప్పుడు వీటికి భయం వేస్తూ ఉంటుంది. ఏంటి మనకి ఈ అలవాట్లు పోతున్నాయి, మనం ఏమైపోతాయి, మనం ఈ గోళికలాట మనకు దొరుకుతుంది దొరకలేదు. అంటే ఏంటి ఎదుగుదల, జ్ఞానంలో ఎదుగుదల రావాలి. ఆ ఇంతలక్ష్యం మన అలవాట్లు మనం విడిచిపెట్టేప్పుడు మనం భయం వేస్తుంది, అంటే నిర్భయంగా ఉంటాం. అదే షేక్స్పియర్ చెబుతాడు, భయస్తుడు రోజు మరణిస్తూ ఉంటాడు, భయం లేని వాడు జీవితంలో ఒకసారి మరణిస్తాడు. ఇట్ ఈస్ ఫియర్ దట్ జీన్స్ ఆఫ్ డెత్, ఇట్ ఈస్ ఫియర్ దట్ జీన్స్ ఆఫ్ మిజరీ, ఇట్ ఈస్ ఫియర్ దట్ జీన్స్ ఆఫ్ మిజరీ. వివేకానంద స్వామి వివేకానంద చెప్పాడు, భయం వల్లే అని మరణం కూడా భయం వల్ల వస్తాడు. మనం అందరూ ఎవరైనా చెప్పాలంటే ఎస్కేప్ ఇస్తాం, పూర్తిని ఆలోచించగా ఫేస్ చేయలేక ఎస్కేప్ ఇస్తాం. సోదర మహాశయుడారా, నన్ను మీరేం అనుకోవద్దు, చివరికి జ్ఞానం కూడా ఎస్కేప్ ఇస్తాం. ఇంకేత డైరెక్ట్ గా నేను పూర్తిని చూడలేక ఒక పక్కనేమో ఈ సంస్కారాన్ని జయించలేక ఈ సంస్కారాన్ని అణిచిపెట్టి ఉంచడం కోసం మెడిటేషన్ అనేది తీరగడుతుంది. మెడిటేషన్ మంచిదే, కానీ అది కూడా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చేయలేక ఆ వీక్నెస్ జయించలేక మెడిటేషన్ పేరు చెప్పి దాన్ని సఫరప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని సఫరప్ చేయడం ముఖ్యంగా దాన్ని రిమూవ్ చేయాలి. చచ్చిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు, కానీ అణిపోయిన పాము ఎప్పటికైనా ప్రమాదం. నీ కుటుంబం యొక్క సౌఖ్యం కోసం నీ సౌఖ్యాన్ని ఎలా విడిచిపెట్టేస్తున్నావు? ఈ ఆత్మ కోసం ప్రాపంచిక భోగాలను కూడా మెరిసిలేసుగా విడిచిపెట్టు. ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ అలోన్ కీప్ దిస్ వరల్డ్ మెరిసిలెస్. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మనకి ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ ఈ నేను నాది అని రెండు భావాలు ఉన్నంతకాలం సత్యం ఎందుకు తెలియదు వాడు. నేను నాది ఈ రెండు భావాలు ఉన్నంతకాలం వాడు ఎన్ని పూజలు చేసినప్పటికీ ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ వాడికి ఎన్నడూ సత్యం తెలియకూడదు. వాడికి మృత్యు అంటే ఏమిటో, మృత్యు యొక్క రహస్యం కూడా వాడికి తెలియదు. నేను అనే తలంపు ఉన్నంతకాలం మృత్యు యొక్క రహస్యం కూడా వాడికి తెలియదు. ఎవడైతే తన తాను తెలుసుకుంటున్నాడో వాడు మృత్యువుని జయించగలడు. ఎవడైతే తన మనస్సును జయించుకుంటున్నాడో, ఎవడైతే తన మనస్సును అదుపులో పెట్టుకుంటున్నాడో, ఎవడైతే తన బుద్ధిని కంట్రోల్లో పెట్టుకుంటున్నాడో వాడు మృత్యువుని జయించగలడు. ఒకసారి రమణ మహర్షి వారు అడిగారు, నీకు ఎప్పుడు భయం వేస్తుందని వార్త చెప్తాను. అసలు నీ భూమి మీద వెళ్ళిపోతాను కదా, నీ హృదయంలోని ఆత్మ కోసం నువ్వు ప్రస్తుతం నువ్వుతున్న బాసల్ని కోరికల్ని దానికి నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండగలగలవు. అలా నువ్వు త్యాగం చేయడానికి ప్రిపేర్ అయితేనే నీకు ఆ సత్య వస్తువు తెలియపడుతుంది, అమృత వస్తువు నీకు తెలియపడుతుంది, అది నీకు అనుభవంలోకి వస్తుంది. భగవంతుడు త్యాగం లేని వాడికి మనకి సత్యం తెలియదు. నా మనస్సే నాకు స్నేహితుడు, నా మనస్సే నాకు విరోధి. నా మనస్సును మచ్చికి చేసుకుంటే స్నేహితుడు ఎంత ఉపకారం చేస్తాడో నా మనస్సు ఎంత ఉపకారం చేస్తుంది. నా మనస్సును మచ్చికి చేసుకుంటే, నా మనస్సు నా కంట్రోల్ లేదనుకోండి, నా విరోధి నాకు ఎంత అపకారం చేస్తాడో నా మనస్సు కూడా నాకు అంతగా అపకారం చేస్తాడు. అంటే జాగ్రత్తగా నీ మనస్సును నిగ్రహించుకుని, మనస్సును మనస్సుతో రణించి, నీ బుద్ధిని బుద్ధితో కంట్రోల్ చేసుకుని, ఈ కామం అనే శత్రువుని, ఈ ప్రశ్న అనే శత్రువుని, ఈ కోరిక అనే శత్రువుని, ఈ అజ్ఞానం అనే శత్రువుని, ఈ అవిద్య అనే శత్రువుని, ఈ కల్మషం అనే శత్రువుని, ఓ మహాబాహో, ఓ గొప్ప బుద్ధిమైనదేవో అర్జున, దురాసదం ఇది నేను చెప్పినది తేలిక కాదు. ఈ దురాసదం, ఈ కామాన్ని జయించడం చాలా కష్టమే, అంత సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. చివరికి ఏం అక్కర్లేదండి, మీరు ప్రాపంచిక విషయాలన్నీ జయించేశారని కొన్ని మాట వచ్చి అందరికీ చెప్పాడు భగవంతుడు కామక్రోధాలని రాగద్వేషాలు మెల్తమ్మ మాట చెప్పాడు. మామూలు ఇంద్రియాలను జయించొచ్చట, నాకు పేరు కావాలని నా కీర్తి కావాలని చాలా మంది గ్రేట్ సోల్స్ ఉండిపోతున్నట, వాడు కూడా సత్యాన్ని తెలుసుకోలేడని చెప్పాడు మెల్ట. కనీసం అల్పంగా స్వల్పంగా ఉన్నప్పటికీ ఆ డిజైర్, నీకు ప్రాపంచిక సంబంధించినటువంటి డిజైర్ అల్పంగా ఉన్నప్పటికీ స్వల్పంగా ఉన్నప్పటికీ షటిల్ గా ఉన్నప్పటికీ నీకు ట్రూత్ తెలియబడదు. అదే రమణ మహర్షి చెప్పాడు, నువ్వు ఎన్నో తెలుసుకుంటున్నావు జీవితంలో, నీ గురించి నీకు తెలుసా? నువ్వు జీవితంలో అనే కొత్త విషయాలు నేర్చుకుంటున్నావు అయితే, కానీ నీ గురించి నీకు తెలుసా? నువ్వు తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావు? ఏమంటే ఒక రాముణ్ణి పూజించమంటే పూజిస్తారు, కృష్ణుని పూజించమంటే పూజిస్తారు, కానీ నిన్ను నువ్వు తెలుసుకోమంటే మటుకు మీరు ఇష్టపడరు తెలుసుకో. అది మీకు భయం ఏంటి? మీరు ఎక్కడైనా పోతుందేమో, గోళీకాడికి నేను ఎక్కడైనా తప్పుకుంటుందేమో, అది అసలు భయం. అది మహాబాహో, ఈ దురాసదం, ఈ కామాన్ని జయించడం కష్టమే కానీ అసాధ్యం అంటూ కాదంటున్నాడు భగవంతుడు చెప్పింది. ఇక్కడ కామాన్ని జయించడం కష్టమే కానీ బట్ నాకు ఇంపాసిబుల్ అంటే అది అసాధ్యం అంటే కాదు. అంటే మీరు కామరూపం అన్నటువంటి ఈ శత్రువుని నువ్వు జయించడానికి ప్రయత్నించి, ఈ కామమే నీకు శత్రువు, అది ఇంద్రియాల్లో మనస్సులో బుద్ధిలో అది ఉంది. పాము ఎక్కడ ఉంది? పుట్టలో ఉంది. ఏమండి పాము ఎక్కడ ఉంటుంది? పుట్టలో ఉంటుంది. అది మేత మీటర్ని బయటకు వస్తుంది. అదేవిధంగా ఈ ఇంద్రియాల్లో మనస్సులో బుద్ధిలో అది ఉంది. ఈ కామం సంకల్ప రూపంలో వస్తాం, మనకు తెలియదు, అది సంకల్ప రూపంలో వస్తాం. అంటే మనకి రోజులు దగ్గర పడుతున్నాయి, ముసల్తనం వస్తుంది, గత కూడా న్యాచురల్గా వస్తుంది. ఇలా ఎన్నిసార్లు ఎన్ని శవాలను మోసాం మనకు తెలియదు. శవం అంటే ఎక్కడి నుంచో రాదు, ఈ బాడీయే శవం. ఇందులో కాస్త గాలి ఆగిపోతే ఇదే శవం. అదే రమణ మహర్షి గారు చెప్పారు, మనల్ని శ్మశానాలకు తీసుకెళ్ళి నలుగురు మోస్తారట, బతుకుండా ఎవరి శరీరం ఆడే మోసుకుంటారు, అందరూ శవవాహకులే. కానీ జీవితంలో ఒక జయం పెట్టుకోవాలి. ఆ జయం అన్నింటికంటే గొప్ప జయం ఏంటంటే ట్రూత్ని తెలుసుకోవటం. ఇంకా ట్రూత్ని తెలుసుకోవాలి. ట్రూత్ తెలియని వాడు ఇగ్నోరెన్స్ నుంచి బయటకు రాలేదు. ఏమండి ఏమో ధ్యానం అంటారు, జపం అంటారు, తపం అంటారు, సాధన అంటారు, మనసులో శాంతి లేదండి అంటారు. రైట్, మనస్సులో ఎంతో కొంత శాంతి ఉంటే నీకైనా పాపంతో పోరాడలేడు మనిషి. నాలో ఎంతో కొంత శాంతి ఉండాలి, ఆ శాంతిని నేను పట్టుకుని నాలో ఉన్న పాపంతో పోరాడాలి. పాపం పోతేనే కానీ శాంతి రాదు, పాపం బయటికి పోతేనే కానీ శాంతి రాదు. ఎంతో కొంత శాంతి ఉంటేనేకైనా పాపంతో పోరాడే శక్తి నాకు రాదు. ఈ రెండు ఏది ముందు ఏది వెనకంటే రెండు సైమల్టేనియస్గా చేయవలసింది. అంటే దీనికి ఎక్కువ ఓర్పు కావాలి, చాలా ఓర్పుతో చేయాలి. ఇది సహవాసాల మటుకి మంచి సహవాసాలు చేయాలి. ధ్యానం చేసి ఓపిక లేకపోతే, ఏదైనా సబ్జెక్టు స్టడీ చేసి ఓపిక లేకపోతే, సత్పురుషుల యొక్క సహవాసం చేయండి. ఐన్స్టీన్ మాట చెప్పాడు, జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఈ భూమి అంచుల దాకా ప్రయాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన జ్ఞానాన్ని సంపాదించడం కోసం భూమి యొక్క అంచుల వరకు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడుతున్నాను. సత్పురుషులు ఎక్కడ ఉన్నా సరే మనం వెతుక్కోవాలి. మీరు ధ్యానం చేయలేకపోయినా, మీరు జపం చేయలేకపోయినా, సత్పురుషుల యొక్క సహవాసం వల్ల, గ్రేట్ పీపుల్ యొక్క అసోసియేషన్ వల్ల సహజంగా న్యాచురల్ గా నీ మనసు అంతర్ముఖం. నీ ప్రయత్నం ఏం చేయక్కర్లేదు. నాకు గాలి వేస్తాను మిషన్ కరెక్ట్ పని మిషన్ గారు అక్కర్లేదు. అదేవిధంగా మహాత్మ యొక్క సన్నిధిలో ఉండటం వల్ల, నిరంతరం మహాత్ముని సేవించటం వల్ల సహజంగా మీ మనసు ప్యూరిఫై అవుతుంది. మీ సత్యాన్ని తెలుసుకోవాలన్న కాంక్ష మీరు మహాత్ముని దర్శనం చేయడం వల్ల కలుగుతుంది. గట్టిగా ప్రయత్నం చేయలేకపోతే, ధ్యానం చేయలేకపోతే సత్పురుషుల సహవాసం చేయండి అని చెప్పారు. ఇక జీవితంలో ఒక గమ్యం ఉండాలి. ఆ గమ్యం ఏంటంటే మనం నేను తెలుసుకోవటమే గమ్యం. అంతకు మించింది ఏమి లేదు. అంతకు మించింది ఏమైనా ఎక్కువ చేసి మీరు మనప్పుడే స్వప్నంతో సమ్మ. రాత్రి నిద్రలో మనకు అనేక గొప్ప గొప్ప పనులు చేసినట్టు అనిపిస్తుంది. నిద్రలు ఏదైనా కళ వచ్చింది అనుకోండి, ఆ కళ్ళని విమానం కనిపెట్టినట్టు, విమానంలో ప్రయాణం చేసినట్టు ఏదో వస్తుంది అనుకోండి. లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్ అయినట్టు వస్తుంది అనుకోండి, కళ వస్తుంది అనుకోండి. ఇంకెంత బాగుంది, నేను ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాను, నాకు ఎంతో కీర్తి ఉంది, నేను ఎంతో చరిత్రలో భాగం అయిపోయాను, నేను చరిత్రని సృష్టిస్తున్నాను, హిస్టరీని క్రియేట్ చేస్తున్నాను అనుకుంటాను నేను డ్రీమ్ లో ఉన్నాను చెప్పి ఇంకేత నిజంగా నాకు అనిపిస్తున్నా. కానీ ఎప్పుడైతే నేను నిరుపులోకి వచ్చాను, నా ప్రైమ్ మినిస్టర్ పదవి ఏంటండి, నాకు కళ్ళలో కోటి రూపాయలు కళ్ళు సంపాదించినట్టు నాకు కళ వచ్చింది అనుకోండి, మెరుకు వచ్చా కూడా నేను కోటిస్తుండని అనుకుంటాను. కానీ మెరుకు వచ్చా కూడా నేను కోటిస్తుండని అనుకుంటానా? అదేవిధంగా పూర్తి తెలిసే వరకు ఇదంతా అలా అనిపిస్తున్నాను. ఏదో విషయంలో భ్రాంతి పడతా ఉంటాం, అక్కడి నుంచి ఫెయిల్ చేసి వస్తాం. జీవితంలో ఎవరు ఎవరు ఏ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నప్పటికీ ఏదో పొట్ట కోసం ఏదో వృత్తి చేసుకోవాలి రైట్. అదే రమణ మారి చెప్పాడు, మీరు ఏ వృత్తిలో ఉన్నా పర్లేదు కానీ అహం వృత్తిలో ఉండవచ్చు. పొట్ట ఉంది కదా మనకి, పొట్ట ఉంది కాబట్టి ఏదో పని చేసుకోవాలి, పని లేకపోతే ఎలాగా, పని లేకపోతే పొట్టాడు అని ఏదో వృత్తి చేసుకోండి కానీ అహం వృత్తిలో ఉండకండి. ఒకసారి స్వామి వివేకానంద కూడా ఒక గ్రాడ్యుయేట్ వస్తాడు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నా గ్రాడ్యు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే ఈ మధ్యన పూర్తి చేశాను, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందన్న, వాట్ నెక్స్ట్? తర్వాత ఏం చేస్తాను? తర్వాత ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కడో చోట దొరుకుతుందండి, వాట్ నెక్స్ట్ అన్నారు. తర్వాత ఏం చేస్తామండి? తర్వాత ఏం మ్యారేజ్ చేసుకుంటానండి, మరి వాట్ నెక్స్ట్ అన్నారు. తరుగుతున్నాడు వాడు, వాట్ నెక్స్ట్ అంటాడు ఏంటి, దీని తర్వాత ముసలోన అయిపోతానండి పాప, మరి వాట్ నెక్స్ట్ అన్నారు. తర్వాత ఏం చేస్తామండి? తర్వాత మరణిస్తాను. అయితే నువ్వు ఉద్యోగం చదువుకున్నావు, ఉద్యోగం చేసావు, ఉద్యోగం చేస్తానంటున్నావు, పెళ్లి చేసుకుంటానంటున్నావు, పిల్లలను కంటావు, తర్వాత ముసలోన అయిపోతున్నావు, ఆఖరి నువ్వు ఏం చదువుతున్నావు, చచ్చిపోతాను అంటున్నావు, చచ్చిపోవడం కోసం ఈ పనులు నువ్వు చేసి నీ నోటితో నువ్వే చదువుతున్నావు కదా, నేను చచ్చిపోతాను. అయితే నువ్వు ఉద్యోగం చేసింది, సంపాదించింది, పెళ్లి చేసుకుంది, చివరికి రిజల్ట్ అయింది నువ్వు చచ్చిపోతాను అన్నావు, ఆఖరి అదే నువ్వు ఆ మాట చెప్పింది, అది చచ్చిపోవడం కోసం ఈ పనులన్నీ చేసి అప్పుడు చెబుతాడు, ఏ నేమ్ లెస్ లైఫ్ ఇస్ ఆల్వేస్ ఎ మిజరబుల్ లైఫ్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ ఏజ్ డిపెండ్స్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. జీవితంలో పతనం అవ్వచ్చు, మనం తన గమ్యం ఉండాలి, గోల్ ఉండాలి, ఆ గోల్ మీద రీచ్ అవ్వలేకపోవచ్చు. ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం ప్రయత్నం చేయాలి, ఎఫర్ట్ ఇది నీడే. ఈ గీతా జయంతిలో భగవద్గీత చదవండి, రోజు అనుదినం ప్రారంభం చేయండి. ఈ భగవద్గీత గురించి ఒకసారి అరవింద్ ఘోష్ గారిని అడిగారు, ఆల్వేజ్ రీడ్, మోర్ రీడ్, మోర్ అండ్ మోర్ రీడ్, రీడ్ ఆల్వేజ్ రీడ్, మోర్ రీడ్, మోర్ అండ్ మోర్ రీడ్ అండ్ ప్రాక్టీస్, రీడ్ అండ్ రీడ్, అండర్స్టాండ్ అండ్ పరిహిమ్, పరిహిమ్ ది కామ్ ఫర్ సెల్ఫ్ రిలైజర్స్, ఫర్ ట్రూత్ రిలైజర్స్, ఫర్ హిమ్ ది కామ్ ది లైఫ్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వెల్నెస్ ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్. అంటే వాడి స్థితి ఎలా ఉంటుందో ఉంటుంది, ట్రూత్ రియలైజ్ చేశాక వాడుకున్న పవర్ రెండు, ఫర్దమ్ ది కామ్ ది లైట్ ది పవర్ ది బ్రిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హెల్ట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్. నిరంతరము ప్రాపంచిక విషయాలు నాకు జ్ఞాపకం వస్తుంటే నాకు ఫ్రీడమ్ ఏమిటి? నిరంతరము లోక విషయాలు నాకు గుర్తుకు వస్తాయి అనుకోండి, నాకు ఇంకా ఫ్రీడమ్ ఏమిటి? ఫ్రీడమ్ ఫ్రమ్ లూ, ఫ్రీడమ్ ఫ్రమ్ లస్ట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫారం, ఫ్రీడమ్ ఫ్రమ్ మనీ అని వీటన్నిటిలోంచి మనకు ప్రేమ కావాలి. ప్రేడమ్ లేని వాడు మటుకి ట్రూత్ ఇండియా లైఫ్ చేయాలి. ఎవరికైతే ప్రేడమ్ లేదు వాడు మటుకి ట్రూత్ ఇండియా లైఫ్ చేయాలి. అవసరమైతే నువ్వు ట్రూత్ కోసం ఏదైనా ఛాలెంజ్, ట్రూత్ కోసం ఏదైనా ఛాలెంజ్, ఏది ఛాలెంజ్ చేయలేకపోతే మటుకు నీకు ట్రూత్ తెలియదు అని భగవంతుడు పదే పదే చెప్తున్నారు. అంటే భగవద్గీతని మీరు శ్రద్ధగా చదవండి. అయితే దాన్ని మేము ఆచరించలేకపోతున్నామని మీరు అనుకోవచ్చు, ఎంత ఆచరించగలిగితే అంతే ఆచరించండి. మీరు విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని కూడా అది కూడా ఒక యోగం. మీరు పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది, చదివి అర్థం చేసుకుంటే మోక్షం వస్తుంది. మంచిది, గాంధీ గారు ఏం చెప్పారంటే దాని మదర్ అన్నది, భగవద్గీత ఎవరంటే నాకు తల్లి, నా తల్లి నాకు ఎప్పుడో చిన్నప్పుడు పోయింది, అది నాకు తల్లి లేని లోటు ఎప్పుడు కనపడలేదు, ఇంకేత కారణం అంటే భగవద్గీత నాకు తల్లి. ఈ భగవద్గీత ఎటువంటిదక, మదర్ ఏం చేస్తున్నట, మిల్క్ ఇచ్చేవాడికి మిల్క్ ఇస్తున్నట, బ్రెడ్ ఇచ్చేవాడికి బ్రెడ్ ఇస్తున్నట, రైస్ పెట్టేవాడికి రైస్ పెడుతున్నట. అంటే భగవంతుడు ఏం చేశాడు, తల్లి లాంటి వాడు కాబట్టి భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, ధ్యానయోగం అనేక యోగాలు చెప్పాడు. ఈ అన్ని యోగాలు మీరే ఆచరించాలి, మీరు అనుకోక్కల, మీకు ఏదైతే స్పీడ్గా ఉందో ఆచరించాలి. కొంతమందికి పూర్వజన్మలో జ్ఞానానికి సంబంధించిన సంస్కారాలు ఉంటే జ్ఞానయోగం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. పూర్వజన్మలు భక్తికి పరమైనటువంటి సంస్కారాలు కనుక ఉంటే వాడికి ఈ జన్మలో భక్తి యోగం మీద ఇంట్రెస్ట్ కాదు. మొత్తం మీద ఏదైతే నీకు నచ్చిన యోగం తీసుకో అని చెప్పి అనేక పదార్థాలు తీసుకొచ్చి గీతలో పెట్టాడు. తన బిడ్డలకి ఏ అవసరాలు ఎలా ఉంటాయో, ఆ బిడ్డల యొక్క అవసరాలు తీర్చడానికి తల్లి ఏదైతే కృషి చేస్తుందో, అదే నుండి భగవద్గీతలో కూడా అనేక విషయాలు డిస్కస్ చేశాడు. ఇంకా ఎవల్యూషన్లో ఈ సోల్ ఎవాల్వ్ అయ్యేటప్పుడు మనుషులు అనేక స్టేజెస్ లో ఉంటారు అని చేత వాళ్ళకు వాళ్ళకి తగినట్టుగా అనేక మంచి విషయాలు గీతలో చెప్పాడు. మీకు నచ్చిన మాట ఒక్క మాట మీరు తీసుకోండి, మీరు చదవండి, మీరు నచ్చిన మాట, మీకు బాగా నచ్చిన మాట, మీరు మెచ్చిన మాట ఒక మాట, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. మీకు మంచి మాట ఏదో ఒక మాట తీసుకోండి, దాన్ని ప్రాక్టీస్ ఒకే మాట తీసుకోండి, ఆ మాటని ధ్యానం చేయండి, ఆ ఒక్క మాట మిమ్మల్ని బాగు చేయాలి, మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకో, ఇది ఎవరో మీకు పట్టి చూపిస్తారు. అంతే మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఈ భగవద్గీత మీద మనకు ప్రేమ లేకపోతే ప్రేమ క్రియేట్ చేసుకోవాలి. శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం, జ్ఞానం ఎలా వస్తుందంటే శ్రద్ధ వల్ల వస్తుంది. శ్రద్ధ క్రియేట్ చేసుకుంటే మనలో ఉన్న శ్రద్ధే మనం జ్ఞానానికి తీసుకెళ్తుంది. మనకు తెలియకుండా మనలో ఉన్న శ్రద్ధే మనకు జ్ఞానం కలిగినట్టు చేస్తుంది. అంతే జ్ఞానమే మన జీవితం యొక్క గమ్యం. అంతే జ్ఞానాన్ని సాధించడం కోసం, ఆ జ్ఞానాన్ని పొందడం కోసం జీవితంలో ప్రతి గంట, జీవితంలో ప్రతి శకనం దానికోసం మనం ఖర్చు పెట్టాలి. ఒకటి మట్టికి జ్ఞాపకం ఉంచుకోండి, మనకు ప్రాణం పోయేటప్పుడు ప్రాణం పోయి శకనం మట్టి కనబెట్టాలి. ప్రాణం పోవడం ఏదో రోజున మనకి, ఆ ప్రాణం పోయి టైంలో ఆ శకనం మట్టి మనకు తెలియదు. ఎప్పుడు పోతుందో మనం చెప్పలేము, ఆ శకనం మనకు తెలియదు. అంటే రేపు చదువుదాం, రేపు చదువుదాం అంటే రేపుకి రూపు లేదు, రేపుకి రూపే ఉందేమో, రేపు ఎలా ఉంటుంది, ఇంకో గంటలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. రేపని గోడ మీద రాసుకోండి, ఏ రోజు కాదు రేపే. అలా రేపని ఏంటి, మనం ఫుడ్కి పోస్ట్ పోన్ చేస్తున్నాం, కాఫీ తాగడానికి పోస్ట్ పోన్ చేస్తున్నాం. కొంతమంది అంటారు ఎండ రోజు ఎక్కడ చదువుతాము భగవద్గీత, రోజు కాఫీ ఎలా తాగుతున్నారు, మరి సంసారం రోజు చేస్తున్నారు కదా, ఒకసారి చేసి సరిపోతుంది కదా సంసారం, రోజు చేసి సంసారం మళ్ళీ రిప్యూటేషన్ ఎందుకు. సంసారం రిపీట్ చేయొచ్చు, అన్నం రిపీట్ చేయొచ్చు, మరి కాఫీ రిపీట్ చేయొచ్చు, కానీ భగవద్గీత దగ్గరికి వచ్చేటప్పుడు నేను రోజు ఏం చదువుతామండి, మరి రోజు అన్నం ఎందుకు తింటున్నారు. అంటే ఇది వెరక చదివేశామని అనుకోకుండా, మనం చదివే అర్థం అవ్వలేదు కదా, అది మనకు అనుభవం అయ్యే వరకు మనం చదవలసిందే. కాదండి, బ్యాంకులో 1,00,000 రూపాయలు నాకెలా వస్తుంది డబ్బు, అదేవిధంగా భగవద్గీతలో మాట్లాడితే నా నేను ఎలా సుఖపడతాను, ఆ అందులో మాత్రం నా అనుభవంలోకి తెచ్చుకోవాలి, అప్పుడు నాకు సుఖం. బ్యాంకులో నా డబ్బు ఏదైనా అయితే నాకు ఉపయోగపడదు, కేవలం పుస్తకంలో జ్ఞానం కూడా నాకు ఎలా ఉపయోగపడదు, నా అనుభవంలో నేను తెచ్చుకోలేను. అంటే మీరు హృదయాన్ని ఇవ్వండి, భగవంతుడు తన హృదయాన్ని మనకి ఇస్తాడు. నేను హృదయం ఇచ్చి మీరు మాట్లాడతాండి, మీ హృదయం నాకు ఇచ్చి మాట్లాడతాడు, అంతే కదండి, అది మన కామన్ సెన్స్, యోగానికి కామన్ సెన్స్ ఉండాలి. అంటే భగవంతుడికి మన హృదయాన్ని ఇస్తే భగవంతుడు మన హృదయాన్ని ఇస్తాం, ఈ పుస్తకానికి మనం హృదయం ఇస్తే ఈ పుస్తకం మన హృదయాన్ని ఇస్తుంది. అంతేకాదు నా హృదయాన్ని మీకు ఇవ్వను, మీ అందరి హృదయం నాకేమంటే మీరు ఎక్కడ తెచ్చిస్తారు. అంటే శాస్త్రం కూడా మన మేలే కోరి మన ఇతరు కోరి మాటలు చెప్పింది. అంటే నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు ఎవరంటే మనకి శాస్త్రం. దేవుడు 10 అవతారాలు ఇచ్చాడు కానీ మన అహంకారం రోజుకు 10 అవతారాలు ఇచ్చింది. మన అహంకారాన్ని ఆధారంగా పెట్టుకుని జీవించకూడదు. అహంకారం ఏంటి, రోజుకు రకంగా మారుతూ ఉంటుంది. ఈ సీక్రెట్స్ కూడా బర్డన్స్, కొంతమంది ఊరికి అలా సీక్రెట్ ని పెంచుకుంటే బద్దన కింద అవుతా ఉంది. ఆ బద్దన ఎంత పెరిగిపోతుందంటే వాడిని రిమూవ్ చేయలేడు, వాడు రిమూవ్ చేయలేనట్టుగా బద్దన పెరిగిపోతుంది. అటువంటి జీవితం పొడుగుని ఆ బద్దన్స్ మనం పెంచుకుంటున్నాం. తను ఎలిమినేట్ చేసేటప్పుడు పెయిన్ కలుగుతుంది, ఆ ఎలిమినేట్ చేయడం మనంత పెయిన్ వచ్చేస్తుంది. మనం ఎలిమినేట్ చూడడానికి ప్రయత్నం చేసి నువ్వు చీకట్లోంచి ఏ విధంగా అయితే నువ్వు చీకట్లోంచి ఏ విధంగా బయటకు రావాలి, నువ్వు ఏ విధంగా అజ్ఞానంలోంచి బయటకు రావాలి, నువ్వు ఏ విధంగా అసత్యంలోంచి బయటకు రావాలి, ఏ విధంగా అయితే నువ్వు దుఃఖంలోంచి బయటకు రావాలి అనే విషయాన్ని, ఎప్పుడు ఏ విధంగా అయితే నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా జీవించాలి, నువ్వు ఉత్కృష్టమైనటువంటి జీవితం, ఉదాత్తమైన జీవితం, అపూర్వమైన జీవితం, నీ జీవితాన్ని అటువంటి జీవితాన్ని ఎలా ఎచీవ్ చేయాలి, అసలు లైఫ్ అంటే ఏమిటి, అది ఎలా వచ్చింది అనేటువంటి విషయాలు, అనేక మంచి మంచి విషయాలు ఈ భగవద్గీతలో అనేక మంచి విషయాలు చెప్పాడు. కానీ సోదర మహర్షి అలా ఒక చిన్న విషయం చెబుతున్నాను, నిరంతరము నా క్షేమం గురించి నేను ఆలోచించుకుంటాను, నాకు సత్యం ఎక్కడ తెలుస్తుందండి. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు చేసే పని ఏంటంటే నిరంతరము పూజ చేయనండి, జపం చేయనండి, ధ్యానం చేయనివ్వండి, గుళ్ళోకి వెళ్ళనివ్వండి, బడిలోకి వెళ్ళనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా నేను ఎలా బాగుపడాలి, నా క్షేమం, నా క్షేమం, నా క్షేమం, నా క్షేమం. సమాజం క్షేమం అక్కర్లేదు, ఇంకా దేవుడు అక్కర్లేదు. ఈ దేవుడి దగ్గరికి వెళ్ళడం కూడా వాడి క్షేమం కోసమే, వాడి లాభం కోసమే. దేవుడికి జస్ట్ అది బిజినెస్ అనమాట, అదే కూడా బిజినెస్. మీరు మీరు ఆలోచించండి, నేను చెప్పాను మీరు నమ్మద్దు. నిరంతరం 24 గంటలు నా స్వార్థం గురించి ఆలోచిస్తుంటే 24 గంటలు నాకు వచ్చే ఆలోచన నా స్వార్థం గురించి, నేను చేసే పని నా స్వార్థం గురించి, నాకు జ్ఞానం ఎలా వస్తుందండి, గుళ్ళో తింటే మరి జ్ఞానం వచ్చేస్తుంది, గుళ్ళో కూడా వెళ్ళే నా స్వార్థం గురించి, నా క్షేమం గురించి, నా స్వార్థం గురించి అని ఆలోచిస్తుంటే నాకు జ్ఞానం ఎలా వస్తుంది. ఇంతటి